சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் ஜாயத் சர்வ விக்னோபஜந்தயே அகஜானன பத்மார்க்கம் கஜானன மகர்நிஷம் அநேகதம் தம் பக்தானாம் ஏகதம் தம் உபாஸ்மகே வாகீஷாத்யா சுமனசாக சர்வார்த்தானாம் உபக்ரமே யம் நத்வா க்ருதகிருச்யாஸ்யுஸ்தம் நமாமி கஜானனம் ஷரதிந்து விகாசி மந்தகாசாம் ஸ்புரதிந்தி வரலோச்சனாபிராமாம் அரவிந்த சமான சுந்தராஸ்யாம் அரவிந்தாசன சுந்தரிம் உபாசே ஸ்ரீராமச்சந்திரகாஸ்திரித பாரிஜாதக சமஸ்த கல்யாண குணாபிராம சீதா முகம் போருகஜம் ஜரீகஹ நிரந்தரம் மங்களமாதனோது. குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நம. ஹரி ஓம் தத் சத். ஸ்ரீ குருப்போ நம. சிவாய குரவே நம. பிரதானங்க இப்பிராங்கணல்லோ வேஞ்சேசி உன்னட்டுவண்டி பரமேஸ்வரனுக்கு அம்மவாரிக்கு கணபதிக்கு குமாரசுவாமிக்கு ஹனுமத் சீதா லக்ஷ்மண பரத சத்ருக்ன சமேத ராமச்சந்திர பிரபுவுக்கு ஹனுமத் சுவாமிக்கு சங்கர பகவத் பாதுல வாரி திவ்ய சரணாரவிந்தமுலக்கு சரஸ்வதி மாதக்கு கோமாதக்கு சகல தேவதாகணானிக்கு சாஷ்டாங்க பிரணிபாதமுலு சமர்ப்பிஸ்து ఈ శంకర విజయాన్ని శ్రవణం చేయడానికి వచ్చినటువంటి తల్లులకు తండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ చిరంజీవులకు భగవదాశీస్సులు కలగవలసిందిగా కోరుతూ మన ఈ ప్రవచన ప్రయాణంలో ఎక్కడిదాకా ప్రయాణం చేశాం? నిన్నటి రోజున శంకరుల వారు తన శిష్యులందరికీ ఎక్కడ ఉండాలో ఒక ప్రదేశాన్ని చూపించారు. తన శరీరాన్ని కూడా ప్రదేశంలో ఉంచి ఆ శరీరంలో ఉండేటువంటి సూక్ష్మదేహాన్ని బయటకు తెచ్చారు. అంతే కదండి, అంతవరకేగా మనం వచ్చింది. ఆ సూక్ష్మదేహం బయటకు వచ్చింది. శరీరానికి 9 రంధ్రాలు ఉంటే కేవలం ఎక్కడ నుండి వచ్చినది ఆ సూక్ష్మదేహం అంటే ఈ సహస్రారము నుండి బయటకు రావాలి. అట్లా వస్తేనే అది యోగం అవుతుంది. అందుకనే తురీయమైనటువంటి అనుష్ఠానం చేసినటువంటి యతీశ్వరులు ఎవరైతే ఉంటారో, లేదు ఉపాసకులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకు కూడా ప్రాణము ఎటు నుంచి బయటకు వెడుతుంది అంటే ఇదిగో ఇక్కడి నుంచే వెడుతుంది. రాఘవనారాయణ శాస్త్రుల వారు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నుండి అలా పొగ బయటకు వచ్చిందని, ఆ పొగ అమ్మవారి రూపాన్ని పొందింది అని, అప్పుడు ఉన్నటువంటి పేపర్లు కూడా పేపర్లో వేసినాయి, ఫోటోలు వేసినాయి. కనుక ఎక్కడ నుండి బయటకు రావాలి, ఇంకొక చోట నుండి ఇంకొక చోట నుండి పోతే అది సామాన్యం. సహస్రారము నుండి గనక బయటకు వస్తే అసామాన్యం. దివ్యమైనటువంటి యోగ తత్వం ఎక్కడైతే ఉన్నదో అక్కడ జరుగుతుంది. అందుకనే యతీశ్వరులకు కూడా ఏమవ్వాలి అంటే కపాల మోక్షం అవ్వాలి అన్నారు. ఒకవేళ కాకపోయినా కపాల మోక్షము చేయవలను అని చెప్పారు. చెయ్యాలి అంటే ఎట్లా చెయ్యాలయ్యా? వెండితో ఒక గొడ్డలి చేయించి ఇక్కడ ఘాటు పెట్టమన్నారు. ఆ యతీశ్వర నియమాల్లో ఉన్నాయండి. కనుక ఆ విధంగా ఇక్కడ నుండి ఉత్క్రమణ కావాలి. ఆ సూక్ష్మదేహాన్ని సహస్రారము నుండి బయటకు తెచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ప్రవేశించాలి? అమరక మహారాజు శరీరంలో ప్రవేశించాలి. అంతవరకు వచ్చాం నిన్న మనం. ఆ ప్రయాణం చేసి వచ్చినటువంటి సూక్ష్మ శరీరం చాలా దివ్యమైనటువంటి శక్తితో ఆ సూక్ష్మ శరీరమే అనంతమైనటువంటి శక్తి కలిగింది. అనేక రకాలైనటువంటి భావాలను తనలో నింపుకోగలిగినటువంటి శక్తి ఆ సూక్ష్మ శరీరానికి ఉంటుంది తప్ప ఈ స్థూల దేహానికి ఉండదు. స్థూల దేహము అంతా దేనితో నిర్మింపబడి ఉన్నదయ్యా? పంచభూతాత్మకమే. ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహం ఉన్నదే ఇంద్రియములతోనూ మనోబుద్ధి చిత్తాహంకారములతోనూ నిండి ఉంటుంది తప్ప ఇంకొకటి ఏది ఉండదు. దాంట్లో అనేక రకాలైనటువంటి విషయ వాసనలు ఉంటాయి ఈ స్థూల దేహానికి. ఏ వాసన లేనిది ఏదయ్యా అంటే కేవలం సూక్ష్మదేహమే అన్నారు. ఈ మాట చెప్పింది కూడా శంకరుల వారే. ఎప్పుడు చెప్పారయ్యా? పద్మపాదాచార్యుల వారు అడిగాడు, గురుదేవా మీరు ఈ శృంగార శాస్త్ర అధ్యయనం కోసం సర్వశాస్త్రాలన్నీ అధ్యయనం చేశారు, ఒక్క శృంగార శాస్త్రం కోసం పరకాయ ప్రవేశం చేస్తున్నారు, వేరే ఒక శరీరంలో మీరు ప్రవేశించి ఆ శృంగార శాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల మీకు ఉన్నటువంటి బ్రహ్మచర్య దీక్ష అనేటువంటి దానికి ఆపత్తి కలుగవచ్చు కదా అని ప్రశ్న వేశాడు. కలిగే అవకాశం లేదని నిర్ధారించి చెప్పారు స్వామివారు. కారణమేమి? కామము అనేటువంటిది శరీరానికి సంబంధించిందే గాని సూక్ష్మ శరీరానికి సంబంధించింది కాదు. సంకల్పమాత్రము చేత కలిగేది కామము, బుద్ధి చేత కలిగేది సూక్ష్మదేహ జ్ఞానము. అందువల్లనే సూక్ష్మదేహ జ్ఞానము కలిగిన వాడికి బుద్ధి సక్రమంగా ఉంటుంది, చెడిపోయే అవకాశం లేదు. ఈ దేహమే నేను అనుకునేటువంటి వాడికి అన్నీ విషయ వాసన లేనండి. అనేక రకాలైన కోరికలు, అనేక రకాలైన భావనలు, అనేక రకాలైన చూపులు, అనేక రకాలైనటువంటి మాటలు, వీటన్నిటితో నిండి ఉంటుందా జీవితం? అలా గడిపి గడిపి ఎప్పుడో వెళ్ళిపోతాడు ఆ శరీరాన్ని వదిలిపెట్టి. సూక్ష్మదేహము యొక్క ఆలోచన వాడికి ఉండదు. ఆ సూక్ష్మదేహము యొక్క ఆలోచన కావాలి అంటే దాన్ని గురించినటువంటి పరిశీలన కావాలి. సంకల్పము దేని వల్ల జరుగుతుంది? స్థూల దేహం వల్ల జరుగుతుంది కానీ సూక్ష్మదేహం వల్ల కాదు. ఈ స్థూల దేహం వల్లనే సంకల్పం కలుగుతుంది, సంకల్పం వల్లనే కామము కూడా జనిస్తుంది. ఆ సంకల్పమే లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఏమంటాం? నిస్సంకల్పులు అని అంటాం. వాళ్లకు అసలు ఏ సంకల్పము ఉండేటువంటి అవకాశం లేదు, నిస్సంకల్పమైనటువంటి జీవనం గడుపుతూ ఉంటారు. కొండుకచో శయ్యపై పవళించవచ్చు, లేకున్నా కరకు రాతి నేలపై పవళించవచ్చు. దొరికిందా హంసతులిక తల్పం మీద పడుకుంటారు, లేదా ఎక్కడ పడుకుంటారండి, చాప కూడా లేకపోయినా సరే కింద పడుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ ఏది దొరికితే దాన్ని ఆహారంగా స్వీకరిస్తారు, నీళ్లు అట్లాగే స్వీకరిస్తారు. వాళ్లకు ఉచ్చ నీచములతో సంబంధము లేదు. అటువంటి వారి శరీరము నుండి విడుదల అయ్యేటువంటి వస్తువులు కూడా సుగంధభూతములై ఉంటాయని భాగవతం తెలియజేసింది. భాగవతంలో అజగరన్యాయము అని ఉన్నదండి, మీరు వినే ఉంటారు చాలాసార్లు భాగవత గాథ. ఇక్కడ ఆ అజగరన్యాయంలో ఆ సాధుమూర్తి అరణ్యంలో పడుకుని ఉన్నప్పుడు ప్రహ్లాదుడు వచ్చి అడుగుతాడు, ఆయన శరీరము నుండి బయటకు వచ్చిన మల మూత్రాదులు ఉన్నాయే, అవి చాలా సుగంధ భూయిష్టములై ఉన్నాయటండి. ఎక్కడైనా విన్నామా మనం? ఏమండి మనది మనకే అసహ్యమే. అటువంటిది సుగంధంగా ఎలా ఉన్నది అంటే అక్కడ సంకల్పము లేదు గనుక, నిస్సంకల్పము గనుక ఆ శరీరము నుండి బయటకు వచ్చేవి కూడా ఆ విధంగా సుగంధ భరితంగా ఉన్నాయి. పూర్తిగా సంకల్పాలతో కూడుకున్న జీవితం అయితే కేవలం బయటకు వచ్చేవే కాదు లోపల కూడా దుర్గంధమే, ఎక్కడైనా దుర్గంధమే. ఆ దుర్గంధమును పోగొట్టుకోవాలి అంటే మనకు ఒక్కటే ఒక్కటి కావాలండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓ కాగితం మీద రాసుకుని అండర్లైన్ చేసుకుని రోజు మంత్రంలాగా పఠించాలి. సంకల్పములు లేకుండా పోవలే అంటే ఏమి చేయాలి? సూక్ష్మదేహ స్మృతి కలుగవలే అని చెప్పారు. ఆ సూక్ష్మదేహము యొక్క స్మృతి కలగాలి మనకు. ఆ సూక్ష్మదేహాన్ని ఆహ్వానించాలి, దాన్నే యోగా అని పిలుస్తున్నారు. ఎప్పుడైతే ఆ యోగ సాధన చేత దాన్ని వశం చేసుకోగలుగుతామో ఏ సంకల్పము ఉండదు, నిస్సంకల్పులై ఉంటారు. అటువంటి వాళ్ళు నేను ఈ పని చేస్తా నీవు ఇంత కట్టవయ్యా అని అడిగే అవకాశం లేదు. ఇవాటి రోజున నీ నెత్తిన నేను చెయ్యి పెడుతున్నాను, యోగా ద్వారా శక్తిని నీలో పంపిస్తున్నా, అలా పెట్టాలి అంటే 15,000 కట్టవలే. కడుతున్నాం, వెడుతున్నాం, ఏవో రంగులు కనబడుతున్నాయని అంటున్నాం, అక్కడే కూర్చుని ఏడుస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నామో తెలియదు, ఎందుకు రంగులు కనబడుతున్నాయో తెలియదు. రంగులు కనపడ్డాయి అంటే వాడు ఇంకా ఈ భూమి మీదే ఉన్నాడు అని అర్థం. ఏది కనబడని స్థితి ఏర్పడాలి, అప్పటికీ కానీ ఆ పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని మనం పొందలేం. ఆ పొందిన తరువాత కాని బ్రహ్మతత్వం తానే అయ్యేటువంటిది లేదు. కనుక సంకల్పాలన్నీ కలిగేటువంటిది ఈ పాంచభౌతికమైన ఈ దేహానికి, స్థూల దేహానికి ఎన్నో కోరికలు. ఏమండి, కాసేపు ముందుగా వచ్చి కూర్చున్నా, నాకు అలవాటు ఏమిటంటే 6:30 అయ్యింది అంటే ఇక్కడ ఉండాలి అంతే. ఇది కొత్త గనుక మెదలకుండా ఊరుకున్నాను, కానీ నా అలవాటు ప్రకారం వాస్తవం చెబుతున్నా. ఎందుకంటే వ్యాసపీఠం మీద ఉన్నాను గనుక. ఎవరు వచ్చినా రాకపోయినా సమయం అయ్యింది అంటే శుక్లాంబరధరం అని అనటమే తప్ప ఆగే పని లేదు. ఎవ్వరూ లేకపోయినా సరే, నా భావన ఏమిటి, ఎవరు లేకుండా ఎవరికి చెబుతావయ్యా లేకపోవడం ఏమిటి? ప్రపంచమే తన స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు, శంకరుల వారున్నారు, అమ్మవారు ఉన్నది, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు వింటలేదా అండి? కనుక ఖచ్చితంగా సమయం అంటే సమయం. కాలాన్ని అతిక్రమించాము అంటే కాలము ఎవరి యొక్క స్వరూపం? భగవంతుని స్వరూపం. కాల అతిక్రమణ భగవద్ అతిక్రమణ అవుతుంది. ఖచ్చితంగా సమయం అంటే సమయానికి వెళ్ళిపోవాలి. కనుక ఆ విధమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి వాంఛలు కలిగినప్పుడు మాత్రమే సంకల్పం. నేను నిస్సంకల్పుణ్ణి గనుక, ఏ సంకల్పము నాలో లేదు గనుక, కేవలం అధ్యయనం కోసమే నేను వెడుతున్నాను గనుక, నేను పరకాయ ప్రవేశం చేసినా దాంట్లో దోషము లేదయ్యా. ఎలా దోషము లేదు అని చెబుతున్నావు అని అంటావేమో, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ గోపికాదులతో సంచరించినప్పుడు నిస్సంకల్పముగా ఆయన ఎట్లా సంచరించాడో నేను అదేవిధంగా సంచరిస్తున్నానయ్యా అని శంకర భగవత్పాదుల వారు ఎవరిని ఉదాహరణగా చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మను ఉదాహరణగా చెప్పారు. ఏమండి, 16,000 గోపికలు అని లెక్క చెప్పారండి. ఎక్కడ ఉన్నదో ఈ లెక్క ఇంతవరకు నాకు కనబడలా. భాగవతంలో ఎక్కడైనా ఏ శ్లోకమైనా వెతకండి, 16,000 సంఖ్య ఉన్నదా? గోపికల సంఖ్య లేదు. ఎంతమంది ఉన్నారో తెలియదు. అంతమంది గోపికలు స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఋషులు వాళ్ళు, సామాన్యమైన వాళ్ళు కాదు. వాళ్లను తరింపజేయడం కోసమే పసితనంలోనే వాళ్ళు ఉన్నటువంటి నందగోకులానికి వెళ్ళి కూర్చున్నాడు. లేకపోతే పుట్టిన వెంటనే తల్లిదండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోవలసినటువంటి అగత్యం ఆయనకేం కలిగిందండి? చాలామంది లోకంలో ఏమనుకుంటారు, రాముడు పడినన్ని కష్టాలు ఇంకెవరూ పడలేదు అని. రాముని కన్నా ఎక్కువ కష్టాన్ని పడిన వాడెవరయ్యా అంటే కృష్ణ పరమాత్మయే. పుట్టిన మరుక్షణంలో నన్ను తీసుకెళ్ళి నందగోకులంలో పెట్టవయ్యా అని పుట్టక ముందే తండ్రిని అడిగి ఒప్పించుకుని అప్పుడు పుట్టినటువంటి వాడు. పుట్టిన మరుక్షణంలో తల్లిదండ్రులను వదిలిపెట్టడం ఎంత దుర్మార్గం, ఎంత కష్టమండి. ఎవరో ఇంకొక ఇంట పెరగడం ఎవరికి కలుగుతుంది? నిస్సంకల్పులైనటువంటి వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. కేవలం లోకంలో దేని కొరకు వచ్చారో ఆ పని చేయడం కోసం పుట్టిన క్షణము నుండి ఆలోచన చేసేటువంటి వాళ్ళు కేవల సూక్ష్మదేహప్రాయమే తప్ప స్థూలదేహప్రాయం కాదు. ఆ కృష్ణ పరమాత్మ ఎట్లా? అందుకనే మీరు బాగా ఆలోచించండి, ఎన్ని అవతారాలున్నాయి మనకు? ఖచ్చితంగా మనం అడిగితే దశావతారాలు అంటారు, అంతే కదండి. భాగవతం 22 అవతారాలను చెప్పింది. ఆ 22 అవతారాలలో జాగ్రత్తగా వింటున్నారు కదండి, ఒక్క కృష్ణావతారంలో తప్ప మిగిలిన ఏ అవతారంలో అయినా నెమలిపించము ఉన్నదా చెప్పండి? ఒక్క కృష్ణావతారంలోనే ఎందుకు పెట్టుకున్నాడు ఆయన నెమలిపించము? ఆ తురాయిగా పైన ఏదో అందంగా ఉంటుంది, రంగురంగులుగా ఉంటుంది అని పెట్టుకున్నాడా? కాదు కాదు. నెమలి జాతిలో ఆనాటికి ఈనాటికి కూడా సంతాన ఉత్పత్తి శారీరక సంబంధము లేకుండానే కలుగుతుంది. శరీర సంబంధమేమీ ఉండదు నెమలి జాతికి. సంకల్పమాత్ర సంతాన ప్రాప్తి, శబ్దమాత్ర సంతాన ప్రాప్తి, స్పర్శ మాత్ర సంతాన ప్రాప్తి, సంభోగమాత్ర సంతాన ప్రాప్తి, 4 రకాలైనటువంటి సంతానం ఉన్నది లోకంలో. ఇక్కడ కేవలం ఆ వర్షం చినుకులు పడే సమయంలో మొగ నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటుంది, ఆడ నెమలి చూస్తూ నిలబడుతుంది, గర్భాన్ని ధరిస్తుంది. ఇవాళ్ళకి కూడా అంతే, శాస్త్రవేత్తలు కూడా ఏమీ చెప్పలేకపోయారు. శారీరక సంబంధం ఏమీ లేదు కనుకనే నెమలి జాతికి శారీరక సంబంధం లేదు కనుక కృష్ణ పరమాత్మ రాబోయే కలియుగంలో మానవులంతా నన్ను గురించి ఇలా అనుకుంటారు కదా, ఇంతమంది ఆడవాళ్లతో తిరిగాడని వాళ్లకు తెలియజేయాలి అని, ఒరే ఎంతమంది ఆడవాళ్లు నా వెంటబడినా నేను తిరిగినా నాకు వాళ్లకు ఏ విధమైన సంబంధము లేదురా అని చెప్పడం కోసమే ఆ నెమలి ఈకను ఆయన తురాయిగా ధరించాడు. అది ఒకనొక గుర్తు అంతే, శోభ కోసమో అందం కోసమో పెట్టుకున్నది కాదు. కనుక ఆ విధమైనటువంటి స్థితి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా అయితే నిస్సంకల్పుడై వాళ్ల మధ్య తిరిగాడో, అంగనామంగనామంతరే మాధవో మాధవం భజే, అంత దివ్యంగా ఆయన ఆడాడు, పాడారు, నాట్యం చేశాడు. ఏం చేసినప్పటికీ ఆయనలో సంకల్పం మాత్రం లేదు. ఇదిగో వీళ్ళు నా భార్య, వీళ్ళు నా భార్య, వీళ్ళు నా భార్య అనేటువంటి లక్ష్యం ఆయనకేమీ లేదు. ఆ స్థితిలో ఆయన ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే ఉండి అధ్యయనం చేసి వస్తానయ్యా, మీకేం భయం లేదు. అలా వెళ్ళినందువల్ల నాకేమీ దోషము ఆపాదింపబడదు, నేనేమీ దోషభూయిష్ఠున్నయ్యే అవకాశం లేదు, మీరు భయపడవలసిన పని లేదు అని చెప్పి ఆ పరకాయ ప్రవేశం చేయడానికి ఆ లోపల ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని బయటకు తీసుకొచ్చారండి. ఈ సూక్ష్మదేహాన్ని బయటకు తీసుకురాగలిగిన శక్తి కలగాలే గాని అసలు ఇంకొక శరీరంలో ప్రవేశించకుండా కూడా తిరగగలదు. ఆ సూక్ష్మదేహం ఉన్నదే ఇంకో శరీరంలో ప్రవేశించకుండా కూడా తిరగగలదు, యథేచ్ఛగా సంచరించగలదు. ఇవన్నీ ఎవరు చెప్పారయ్యా? పాతంజలి యోగశాస్త్రము ఉన్నది. ఆ పతంజలి రాసినటువంటి యోగశాస్త్రంలో ఈ పరకాయ ప్రవేశాన్ని గురించి 3 అధ్యాయాలు చెప్పబడినాయి. 1 అధ్యాయం కాదు ఆ యోగశాస్త్రంలో. దానివల్ల ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయి, ఎందుకొరకు దాన్ని ఉపయోగించాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. ఎవరు పడితే వారు, ఎట్లా పడితే అట్లా దాన్ని ఉపయోగించే అవకాశం లేదు. ఒకవేళ ఉపయోగించినట్లయితే వాడు ఏమవుతాడయ్యా, యోగ భ్రష్టుడవుతాడు అని చెప్పారు, పతంజలే చెప్పారు. కనుక ఆ విధమైనటువంటి యోగతత్వంతో ఇప్పుడు అమరక మహారాజు యొక్క శరీరము తీసుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. సప్తకట్ల సవారీ కట్టి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. ఆయనకు సంబంధించినటువంటి రాణులంతా కూడా దుఃఖపడుతున్నారు, అంతఃపుర కాంతలంతా దుఃఖపడుతున్నారు. మాకు దిక్కైన వాడు వెళ్ళిపోయాడే, ఇప్పుడు మాకు దిక్కెవరు, ప్రజలంతా దుఃఖపడుతున్నారు. ఇప్పుడు మమ్ములను పరిపాలించేవాడెవ్వడు, పరిపాలించేటువంటి రాజే కనుక లేకపోతే ఏమవుతుందండి, అరాజకం అవుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అరాజకమే, రాజు లేడు. ఎవరున్నారు? మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం కదా. స్వయం పరిపాలన, స్వయం రాజా స్వయం మంత్రి, దాన్నే మనం అందమైన ఇంగ్లీషులో డెమోక్రసీ అని పేరు పెట్టాం. నిన్ను నీవే పరిపాలించుకోవడం, నీపైన అధికారి ఎవడూ లేడు, నిన్ను అడిగేవాడు లేడు, నీవు ఏం చేసినా ఎప్పటికీ బయటపడాలి, బయటపడినప్పటికీ ఏ కోర్టులోనో పెడితే వాడు పోయిన తర్వాత కానీ ఆ కేసు తేలదు. ఇక్కడ ఎవరైనా లాయర్లు ఉంటే మన్నించండి. ఏమండి వాస్తవం? కనుక ఎవరికి వారే రాజైనప్పుడు స్వేచ్ఛా స్వాతంత్ర్యములు, కట్టడి లేదు, ఓ నియమం లేదు, అటువంటి స్థితిలో మానవుడు ఎలా ప్రవర్తిస్తాడు? కలిప్రభావం చేత ఆ స్థితిలో ఉన్నాం మనం. రాజు గనక లేకపోతే దాన్ని అరాజకము అని అంటాం. అరాజకం అంటే కేవలం దుర్మార్గం అని కాదు, రాజు లేకుండా పోవుట. ఇప్పుడు దేశమంతా ఏమైపోవాలి? మమ్ములను సక్రమమైన మార్గంలో నడిపించేటువంటి వాడు ఎవ్వడు. ఏం చేయాలి? ఆ స్థితిలో దుఃఖపడుతున్నారు ప్రజలంతా, మంత్రులంతా దుఃఖపడుతున్నారు, అంతఃపుర కాంతలంతా దుఃఖపడుతున్నారు. ఆ సమయంలో శంకర భగవత్పాదుల వారి సూక్ష్మదేహము ఆ శరీరము వద్దకు వచ్చిందండి. వచ్చి ఏం చేసింది? సమధిగమ్యపురం పరిసాంత్విత ప్రియజన సచివై సఖ సమ్మతై భువం అపాలయదాధృత శాసనఘ నృపతిభిర్దివమింద్రయివాధిరాడు. ఆ ఇంద్రునితో సమానమైనటువంటి దేహము కలిగిన ఆ అమరక మహారాజు దేహాన్ని చూచారు సూక్ష్మదేహంతో. ఎవరు శంకర భగవత్పాదుల వారు? చాలా దివ్యమైనటువంటి దేహం. కేవలం శాస్త్రాధ్యయనం కోసం ప్రవేశించిన ఎటువంటి శరీరంలో ప్రవేశించాలి అనేది కూడా మనం విచారం చేసుకోవాలండి. ఏ శరీరంలో పడితే ఆ శరీరంలో ప్రవేశించకూడదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. కూర్చునేటప్పుడు కూడా ఎట్లా కూర్చోవాలి, నుంచునేటప్పుడు ఎలా నుంచోవాలి. ఏమండి, గృహస్థు అయినటువంటి వాడు రెండు పాదములు దగ్గర ఉంచి నిలబడవలే. సన్యాసి అయిన వాడు రెండు పాదములు దూరము ఉంచి నిలబడే. మీరు ఎక్కడ ఏ ఫోటోలో చూడండి, భారతీతీర్థ మహాస్వామి వారి పాదాలు ఎట్లా ఉంటాయి, దూరంగా ఉంటాయా దగ్గరగా ఉంటాయా చూడండి, బాగా పరిశీలన చేయండి. అది నియమం, అట్లా ఉండి తీరవలసిందే. గృహస్థైనటువంటి వాడు అలా ఉండాలి, రెండు కాళ్ళు దగ్గర పెట్టి నిలబడాలి, కానీ పొరపాటున కూడా దూరంగా ఉంచకూడదు. శాస్త్రం చెప్పిన మాట ఇది. నవ్వడానికి కూడా ఎలా నవ్వాలో చెప్పింది, మాట్లాడటం ఎలా మాట్లాడాలో. మధురం శుచయ తదైవ సించేనా లాలాజలం న ప్రసరేత్. మాట్లాడేటప్పుడు లోపల నుండి లాలాజలం ఉత్పన్నం కాకుండా ఉండాలి. ఉత్పన్నం అయితే ఏమవుతుందండి, ఎదురుకుండా ఉండేటువంటి వాడు తడిసిపోతాడు అంతే. అందుకనే మనం ఏం చేస్తాం, పెద్దలతో మాట్లాడేటప్పుడు ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడతాం, ఎందుకంటే పొరపాటున పడుతుందేమో అనేటువంటి భావన చేత. ఎంత జాగ్రత్త పడాలి, శుచయా ముఖేన ఆచ్ఛాదనం విస్పష్టయా యత్ కౌనం. నడుము వంచి ఉండాలట, ఆచ్ఛాదనం చేసుకోవాలట. ఏమండి, నమస్కారం చేసేటప్పుడు యతీశ్వరులకు మనం ప్రవర చెప్పుకుని నమస్కరించాలే తప్ప నా పేరు ఇలా అంటారండి అని చెప్పకూడదు. ప్రవర మొత్తం చెప్పాలి, ఋషులు చెప్పాలి, మొత్తం అంతా చెప్పాలి వారికి, అప్పుడు మాత్రమే అది నమస్కారం అవుతుంది. కనుకనే ప్రవర ఖచ్చితంగా మనకు అందరికీ తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు ఇప్పుడు తెలియకపోయినా ఎవరు ఋషులు, ఏమిటి సంప్రదాయం అనేది తెలుసుకోండి. ఒక బ్రాహ్మణుడే ఏమయ్యా మీ ప్రవర ఏమిటి అని అడిగాట, ఆయన అన్నట ఏమోనండి, ఇప్పుడు హఠాత్తుగా నన్ను అడిగితే ఏం తెలుస్తుంది, మా అబ్బాయిని అడగండి, వాడికి వారం రోజుల క్రితమే ఉపనయనం అయింది, వాడికి తెలుస్తుంది అన్నట. ఇక దేనికి వీడు, ఉపనయనం అయ్యింది గనక అయ్యి కూడా ఎక్కువ రోజులు కాలేదు గనక వాడికి తెలుస్తుంది, వీడికి తెలియదు తండ్రికి. అటువంటి మహానుభావులు పుట్టారండి కలిప్రభావం చేత. ఎప్పటికైనా ఆ స్థితిని మార్చి ఆ పరాత్పరుడు సరి అయినటువంటి స్థితిని కలిగించవలే కోరుకుంటున్నాం, అంతకన్నా ఇంకేం చేయలేం. హరణమ పార్వతీపతయే హర హర మహాదేవ. కొంచెం బెగ్గిరిగానే అనండి, వచ్చే నష్టం ఏం లేదు మనకు. మహాదేవుణ్ణి తలుచుకోవడానికి మొహమాట పడవలసిన పని లేదు. ఏమండి, ఆశోషయామితి కేశవ కీర్తనం. పోతనగారేమని చెప్పాడు మనకు, నోరు నొవ్వంగ కరికీర్తినుడువడేని దయయు సత్యంబులోనుగా తలుపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు ఆయన. కనుక పిలిచేటప్పుడు వాణ్ణి ఎలుగెత్తి పిలవాలి, హరణమ పార్వతీపతయే. అది లెక్క, అట్లా ఉండాలి. ఎక్కడ కైలాసంలో ఉన్నవాడికి వినపడద్దండి, ఖచ్చితంగా వినపడుతుంది. కనుక ఆ ఉన్నటువంటి శరీరం కూడా గొప్పదై ఉండాలి. ఏ శరీరంలో పడితే ఆ శరీరంలో ప్రవేశించకూడదు. ఆ శరీరాన్ని చూచారు అమరిక మహారాజు యొక్క శరీరం, దేవేంద్ర సమమై ఉన్నది ఆ శరీరం. ఆ రాజ్యం కూడా అట్లాగే ఉన్నదండి, అంత గొప్పగా ఉన్నాడు ఆయన. ఇతి నృపత్వం ఉపేత్య వసుంధరామవతి సంయమి భూభృతి మంత్రిణ తమ అధికృత్య పరం కృత సంశయ ఇతి జజల్పురనల్పధియోమిథ. ప్రవేశించేటప్పుడు కూడా ఎటువైపు నుంచి ప్రవేశించాలి ఆయన, ఈ సహస్రారము నుండే లోపలికి ప్రవేశించాలి. ఎలా పడితే అలా ప్రవేశించడానికి వీరు లేదు. ఆ ప్రవేశించినటువంటి సూక్ష్మదేహము ప్రాణరూపమై పంచాత్మకమై తయారు కావాలి. లోపలికి వెళ్ళిన తరువాత ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన సప్రాణాహ అని చెప్పారు. ఆ ఐదు ఉన్నప్పుడే ఈ శరీరం కదులుతుంది, లేకపోతే కదలలేదు, మెదల్లేదు. ఆ ఐదింటిని ప్రవర్తింపజేయాలి. ఆ ప్రవర్తింపజేసేటప్పుడు మొట్టమొదటగా చలనము కదిలేది కలిగేది ఎక్కడయ్యా అంటే పాదముల వద్ద అని చెప్పారండి. మొట్టమొదటి చలనము ఆ శరీరంలో ఎక్కడ కలుగుతుంది? పాదములు. ఆ తరువాత కరములు, ఆ తరువాత నేత్రములు, ఆ తరువాత పనిచేయునది కర్ణములు, ఆ తరువాతనే పనిచేయునది గుండె. అప్పటిదాకా మరి గుండె ఆడకపోతే ఈ కరచరణాది అవయవాలు ఎట్లా కదులుతాయి అంటే అదే సూక్ష్మదేహము యొక్క గొప్పతనం. అర్థమైందా అండి? ఆ సూక్ష్మదేహాన్ని గనక మనం తెలుసుకోగలిగితే, దాన్ని ఉద్బుద్ధము చేయగలిగితే అంతకన్నా గొప్ప యోగి ఇంకొకడు ఉండడు. ఆ కలిగిన యోగాన్ని కూడా వ్యాపారం కింద పెట్టాడు అంటే ఇక వాడికన్నా భ్రష్టుడు లోకంలో ఎవ్వడు లేడు. కనుక శంకర భగవత్పాదుల వారు ఆ శరీరంలో ఆ సహస్రారము నుండి లోపలికి ప్రవేశించారండి. ఆ లోపలికి ప్రవేశించిన తరువాత పంచ యుతమైనటువంటి ప్రాణయోగ కృత్వాత్ ఆ ప్రాణయోగము ఏర్పడింది. ఆ ప్రాణయోగము ఏర్పడిన వెంటనే ఆ కరములు ఆ చరణములు కదిలినాయి. ఆ తరువాత కరములు కదులుతున్నాయి, ఆ తరువాత నేత్రములు కదులుతున్నాయి, కర్ణములు పనిచేయుచున్నవి. ఏమండి ఇవన్నీ? నెమ్మదిగా అక్కడ కూర్చుని ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, వాళ్ళు పట్టించుకోవటంలా. ఏమండో ఎవరైనా పోతే మా గురువుగారు చెబుతూ ఉండేవారు, అడిగేవారు అప్పుడప్పుడు ఇటువంటి చిన్న చిన్న ప్రశ్నలు. ఏరా మనిషి పోయినప్పుడు ఇక్కడ దూది ఎందుకు పెట్టెదరు చెప్పండి రా. ఏమోనండి ఎందుకు పెడతారో మాకేం తెలుస్తుంది, మళ్ళీ లేస్తాడేమో అని భయం రా. ఏమండి ఒకవేళ నిజంగానే లేచాడు అనుకుందాం, ఏమోసుకెళ్ళేటప్పుడు లేచి కూర్చున్నాడు అనుకోండి, ఈ చుట్టుపక్కల వాడి వెంట వెళ్ళే వాళ్ళంతా అక్కడ ఉంటారా అసలు చెప్పండి? వాణ్ణి కింద పడేసి దించను కూడా దించరు, వదిలేసి పరుగు కాలికి బుద్ధి చెప్పి వెళ్ళిపోతారు. అంతే తప్ప అయ్యో వీడు బతికాడు కదా అని మాత్రం అనుకు. ఒకప్పుడు అట్లా జరుగుతుందండి. ఆ యమధర్మరాజు కూడా ఆ వచ్చిన యమభటులు వాళ్ళు ఉన్నారే మెడ్రాసులో, సుబ్బయ్య శాస్త్రి గారని ఒక ఆయన ఉన్నాడు, చాలా మంచివాడు, వేద పండితుడు, చిన్న వయస్సు 43 ఏళ్ల వయస్సులో పోయాడు. ఆయన పోయేటప్పటికీ అదే పేరు కలిగినటువంటి వ్యక్తి ఆ బజారులోనే ఇంకొకడు ఉన్నాడు, ఆయన పేరు సుబ్బయ్య శాస్త్రి, 93 ఏళ్ల వయస్సు, ఆయన బతికే ఉన్నాడు, ఈయన పోయాడు. కొడుకులేమో ఈయన కొడుకులు చిన్నపిల్లలు, వాళ్ళ అన్నగారులు తమ్ముళ్ళు అందరూ రావడానికి 2 రోజులు పట్టింది. ఆ 2 రోజుల దాకా అవేవో పెట్టెలు ఉంటాయి కదా, పెట్టెలో పెట్టెట్టి పెట్టారు ఆయన్ని. పాపం అంత వేదం చదువుకున్న వాడిని కూడా పెట్టెలో పెట్టేశారు. వాళ్ళు వచ్చారు, ఈ లోపల ఆ పెట్టె తీసి ఆయనకి సంస్కారం చేద్దామనుకునే లోపల లేచి కూర్చున్నాడు ఆయన. ఈయన లేచి కూర్చున్న మరుక్షణంలో ఆ 93 ఏళ్ళ ఆయన వెళ్ళిపోయాడు. ఏమిట్రా ఈ పరిస్థితి అంటే, ఇద్దరిది ఒకే పేరు, ఆ యమభటులు అడ్రస్ తప్పి ఇక్కడికి వచ్చారు అని చెప్పారు పెద్దలు. నేను చెప్పిన మాట కాదు ఇది, పెద్దవాళ్ళు చెప్పిన మాటే. ఏం చెబుతామండి, దేనికైనా ఎవరు సమస్య తీర్చాలి పౌరాణికులు. ఏమండి ఒకనొకప్పుడు ఆ హిమాలయ పర్వతాల్లో 3 అడుగుల వెడల్పు 8 అడుగుల పొడవు కలిగిన పాద ముద్ర కనపడిందట. ఆ హిమాలయ పర్వతాల్లో పాదముద్ర కనబడితే అప్పుడు మొత్తం శాస్త్రవేత్తలంతా వెళ్ళారు. ఇంత పాదం ఎవరికి ఉంటుంది, ఎక్కడుంటుంది, ఏ కాలంది, ఇట్లా వాళ్ళు వెతుకుతున్నారు. వాళ్ళకి ఏం కనపడుతుంది? వాళ్ళకి శాస్త్రానికి ఈ శాస్త్రవేత్తలు ఏం తెలుసుకోలేకపోతే మా గురువు గారు కూడా వెళ్ళారు. అప్పుడు మా గురువు గారు మల్లాదివారు చంద్రశేఖర శాస్త్రి గారు వీరంతా వెళ్ళి ఒక నిర్ధారణ చేశారు. ఏమీ లేదయ్యా, పైగా ఆ ప్రాంతంలో గొప్ప దుర్గంధము వచ్చిందట. ఆ ఐసుగడ్డగా ఉన్న మంచు పర్వతాల దగ్గర దుర్గంధం వచ్చే అవకాశం లేదు. మొత్తం అంతా ఫ్రిడ్జ్, అది వస్తువు చెడిపోదు, కుళ్ళిపోదు. అటువంటి పరిస్థితుల్లో దుర్గంధం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పాదం ఎవరిది? ఎందువల్ల దుర్గంధం వచ్చింది? ఇది పరిశోధన. ఇప్పుడు ఈ పెద్దలంతా కలిసి ఒక నిర్ధారణకు వచ్చి అశ్వత్థామ వచ్చాడయ్యా అని చెప్పారు. ద్వాపర యుగం నాడు ఇంత ప్రమాణం కలిగిన పాదం ఉన్నవాళ్ళు ఉన్నారు. అశ్వత్థామకు ఒక శాపం ఉన్నది, నీవు ఎక్కడ ఉంటే అక్కడ దుర్గంధపు ఇష్టమవుతుందని ద్రౌపదీదేవి శాపం పెట్టిందయ్యా. కనుక వాడు వచ్చుంటాడు. అశ్వత్థామ చిరంజీవి, ఇప్పటికీ ఉన్నాడు కనుక ఆయన వచ్చి ఉంటాడు. అయితే మీరు చెప్పిందే నిజమండి, మేమేమీ తెలుసుకోలేకపోయాం కదా అని దాన్ని పేపర్లో ఇంతంత అక్షరాలతో వేశారు అన్నాడు. మేము చదువుకుంటున్న కాలంలో చిన్నపిల్లలం మేము. కనుక అనేక రకాలైనటువంటి విచిత్రాలు, అవన్నీ కూడా ఏదో జరగకూడనివి కాదు, వాస్తవమైనవే. మనకు ఎట్లా కనబడతాయంటే ఏదో మెరాకిల్స్ లాగా మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పటికీ ఆ శక్తులన్నీ ఉన్నాయి. ఇప్పటికీ వాటిని అనుష్ఠానం చేయగలిగినటువంటి వాటిని వాళ్ళు వాటిని పొందవచ్చు. కాకపోతే అంత ఓపిక కానీ ఆయుర్దాయం కానీ మనకు ఎక్కడున్నదండి? అందువల్ల వాటి జోలికి పోలేకపోతున్నాం. ఆ దివ్యమైనటువంటి అనుభూతిని మనం పొందలేకపోతున్నాం. ఎప్పటికైనా పొందగలిగినటువంటి స్థితిని మాకు కలగజేయవయ్యా అని ఆ పరబ్రహ్మమును ప్రార్థించడం తప్ప మనం చేయగలిగింది ఇంకొకటి లేదు. ఈ జన్మకు కాకపోతే వచ్చే జన్మకైనా కలగజేయవయ్యా. ఆ పంచప్రాణములు లోపల ప్రవర్తింపబడి ముందు కరములు కదిలినాయి, తర్వాత పాదములు కదిలినాయి, తరువాత కరములు, ఆ తరువాత కనులు, ఇలా కదలిక వస్తున్నా ఆ చుట్టూ కూర్చుని ఏడిచేవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళదే, వీడి పని వీడిదే. చిట్ట చివరికి ఒక్కసారి కళ్ళు తెరిచాడు ఒక్క మంత్రివర్యుడు, చూచాడు, రాజుగారు మరల జీవించను చెప్పాడు. శ్వాస ఆడుచున్నది, ముక్కు పనిచేస్తున్నది, రాజుగారు మరలా జీవించారు. మనకు తెలియకుండానే ఏదో యోగశక్తి ఉండి ఉంటుంది. ఆ యోగశక్తి చేత ప్రాణమును ఎక్కడికో తీసుకుని వెళ్ళి మరల తెచ్చుకున్నారు సుమా. దీన్నే పరకాయ ప్రవేశం అంటామండి అని వాడు ఎప్పుడైతే చెప్పాడో ఆ చుట్టూ కూర్చుని ఏడుస్తున్న కాంతలందరూ కూడా పరమానంద భరితమయ్యారు. దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందారు. ఏమి వాచ్, పారాశర్యవని భృతి ప్రవిశ్య రాజ్ఞో వర్ష్మైవం విహరతి తద్విలాసినీభిః దృష్ట్వా తత్ సమయమతీతమస్య శిష్యారక్షంతో వపురితరేతరం జజల్పుహు. ఇప్పటి వరకు అరాజకమైపోయిందని మనం బాధపడ్డాం, మరల మన రాజు మనకు దొరికాడు అని ప్రజలంతా ఆనందపడ్డారు. అంతఃపుర కాంతలు ఆనందపడ్డారు, మంత్రివర్యులు ఆనందపడ్డారండి, మొత్తం అందరూ పరమానందపడ్డారు. ఇప్పుడు ఆయన రాజు వేషంలో ఉన్నారు. ఆయన స్థూల దేహము మాత్రము ఎవరిది? అమరక మహారాజుది. కారణదేహము లేనే లేదు. జాగ్రత్తగా విందామండి. కారణదేహము యొక్క పరమావధి ఏమిటి? కర్మానుభవమునకు వచ్చినది ఏదైతే ఉంటుందో ఆ కర్మానుభవాన్ని లెక్క చూచేటువంటిది కారణదేహం. అనుభవించేది స్థూల దేహం. అర్థమైందా అండి? సూక్ష్మదేహము ఏదయ్యా దేనినైనా దర్శించగలిగినది కాగలిగినది సూక్ష్మదేహం. ఈ మూడు అందరికీ ఉన్నాయి, కానీ దాన్ని లెక్కగట్టలేము, మనం దర్శించలేము. దర్శించే అవకాశం లేదా అంటే ఉన్నది, ఆ స్థితిలో మనం లేము, అంతే తేడా. ఆ స్థితికి ఆయన చేరుకున్నాడు కనుక ఆ స్థూలదేహాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ స్థూలదేహము కింద పడిపోయిందో అందులో ఉండేటువంటి సూక్ష్మదేహం బయటికి వెళ్ళిపోయింది, కారణదేహం బయటికి వెళ్ళిపోయింది. కారణదేహం ఎందుకు వల్ల వెళ్ళిపోయింది? ఆయన అనుభవం అయిపోయింది కనుక వెళ్ళిపోయింది. అది అక్కడ లేదు, ఉన్నది ఒక్క దేహమే. ఏ దేహం అది? స్థూల దేహం, కనబడేటువంటి దేహం. ఇప్పుడు లోపల ప్రవేశించినది అది శంకర భగవత్పాదుల వారి యొక్క సూక్ష్మదేహము. ఇక్కడ రెండు మిశ్రమయ్యున్నాయి, అమరక మహారాజు యొక్క స్థూలదేహము, శంకర భగవత్పాదుల వారి యొక్క సూక్ష్మదేహము. కేవల కారణదేహము లేదు గనుక అనుభవించవలసినది ఏది లేదు. అర్థమవుతోందా అండి? మనం అనుభవించవలసినటువంటి కర్మఫలమేమీ లేదు కనుక కారణదేహం లేదు. ఇప్పుడు కేవలం ఆ సూక్ష్మదేహం తన యొక్క ప్రాణప్రవర్తన చేత తనకు కావలసిన దాన్ని పొందాలి. పొందడం కోసమే అచేతనమైనటువంటి కట్టె వంటి ఈ స్థూలదేహాన్ని ఉపయోగించుకున్నది. నడవలేని వారు కర్రను ఎట్లా అయితే ఊతంగా తీసుకుని ముందుకు పెడతారో ఆ పదార్థాన్ని పొందడానికి, ఆ విషయాన్ని తెలుసుకోవడం కొరకు ఆయన ఏం చేశారు శంకరుల వారు? ఈ పరకాయ ప్రవేశం అనేటువంటి దాన్ని ఆధారంగా తీసుకుని ఆ స్థూలదేహంలో ప్రవేశించారు. ప్రవేశించి ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు లేచి కూర్చున్నాడు అమరక మహారాజు. చూడ్డానికి ఎట్లా కనబడుతున్నాడు? శంకరుల వారి వలె కనబడుతున్నాడా, అమరక మహారాజు వలె కనబడుతున్నాడా? అమరక మహారాజు వలెనే కనబడుతున్నాడు. ఎందుకంటే దేహం ఆయందేగా, అట్లాగే కనబడుతున్నాడు. ప్రజలంతా కూడా పరమానందపడ్డారు, గ్రామం అంతా కూడా పందిళ్ళు వేశారు, పండగ చేసుకుంటున్నారు. మా రాజుగారు మరణించి మళ్ళీ ఆ బ్రతికాడయ్యా, ఏమి గొప్ప విషయం అండి! మరణించిన వారెవరైనా మరలా బ్రతుకుచున్నారు? ఏమండోయ్, చచ్చి మళ్ళీ పుట్టడం అనేటువంటిది గొప్పతనం కాదు, ఇక మరల పుట్టకుండా ఉండడం అనేటువంటిది గొప్ప విషయం. ఆయన చచ్చిపోయి మళ్ళీ వచ్చాడు కనుక చాలా గొప్ప దేవుడయ్యా అంటం పొరపాటు. అర్థమవుతోందా మీకు? ఎవడైనా పనిచేస్తాడు, మళ్ళీ వస్తాడు భూమి మీదకి, కానీ అసలు రాకుండా ఉండటం అనేటువంటిది గొప్ప విషయం. కనుక ఈ అమరక మహారాజు మరల బ్రతికాడని ఊరంతా ఉత్సవం చేస్తున్నారు, రాజ్యమంతా పండగగా ఉన్నది. ఇంకా అంతఃపుర కాంతల విషయం చెప్పనలవి కాదు. వెళ్ళిపోయాడు అనుకున్నటువంటి ధవుడు మళ్ళీ దొరికాడు, భర్త దొరికాడు. ఇంకా ఎంతకాలమైనా మనం ఆనందంగా సుఖంగా గడపవచ్చు అనేటువంటి భావనతో ఉన్నారు ఆ కాంతలంతా కూడా. మొత్తం అంతా పండగ వైభవంతో ఉన్నది. శంకర భగవత్పాదుల వారు ఎప్పుడైతే ఆ దేహంలో ప్రవేశించి ఆ రాజ్యంలో ప్రవేశించారో, రాజ్యం యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నదో చెప్పారండి. గురుణ కరుణానిధినాఖ్యదునాయది సంవిహితా విహితాశ్చజితాః జగతి క్వగతిర్భజతాం త్యజతాం స్వపదం విపదంతకరం తదిదం. ఎప్పుడైతే శంకర భగవత్పాదుల వారు ఆ దేహాన్ని ఆశ్రయించి ఆ రాజ్యంలో అడుగుపెట్టారో, ఆ రాజ్యము యొక్క పరిస్థితి అంతా ఎలా ఉన్నది? సుభిక్షమై ఉన్నదండి. మహానుభావుడైనటువంటి వాడు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సస్యశ్యామలమై ఉంటుంది, సుభిక్షమై ఉన్నది. దొంగలు లేరు, పూర్వసువాసినులు లేరు, ఇతపూర్వం ఉన్న వాళ్ళెవరో వాళ్ళు ఉన్నారు తప్ప ఇప్పుడు భార్య కన్నా ముందే మరణించేటువంటి భర్త ఎవ్వడూ లేడు, అందరూ సువాసినులే ఉన్నారు. తండ్రి కన్నా ముందు మరణించేటువంటి కొడుకులు లేరు. అంత ధర్మంగా ఉన్నది ఆ రాజ్యం. రాజు యొక్క పరిపాలన చేత ధర్మంగా ఉండటంలా ధర్మము యొక్క స్వరూపమే అక్కడ అడుగుపెట్టింది కనుక రాజ్యమంతా సుభిక్షంగా ఉన్నది. ఏ ఏ ఋతువు ఏ కాలంలో రావాలో ఆ ఋతువు ఆ కాలంలో వస్తున్నది. ఆయా వర్షములు పడుతున్నాయి, ఎండ రావలసి వచ్చినప్పుడు ఎండ, చలి కావలసి వచ్చినప్పుడు చలి, ఆ ఋతుధర్మాన్ని బట్టి చక్కగా వస్తున్నాయి. ఆ పంటలు కూడా సస్యశ్యామలమై హాయిగా పండిన పంట ఏమీ నశించకుండా ఇంటికి చేరుతోంది. ఒకప్పుడు ఎంత కష్టపడి పండించినా ఆ పంట ఇంటికి చేరేదాకా నమ్మకం ఉన్నదా? భగవంతుని అనుగ్రహం లేకపోతే ఒక్క గింజ కూడా ఇంటికి రాదు, ఇది సత్యం. మనం ఎంత తెలివి గలవాళ్ళమైనా అవ్వచ్చండి, ఓ రైతు అనేక రకాలైనటువంటి ఉపాయనములతో చక్కగా పంట పండించాడు. ఎకరానికి 50 బస్తాలు పండుతుందయ్యా అనుకున్నారు, అంత గొప్పగా పంట పండించాడు. గవర్నమెంట్ వాళ్ళు కూడా వాడికి అవార్డు ఇద్దామనుకున్నారు. రేపే కోత కోయిద్దాము అని వెళ్ళి కూలీలకు చెప్పాడు. ఈ రాత్రి ఇంట్లో పడుకున్నాడు. రాత్రికి రాత్రి పెద్ద తుఫాను వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది. మన తెలివితేటలు ఉన్నాయి కదా, ఈ తెలివితేటలన్నీ ఏమైపోయినాయండి? కేవలం పురుష కార్యం చేతనే అన్నీ పొందగలము అని అనుకుంటున్నాం కదా. కేవలం వాడి మీద భారం వేయగలిగితే పంట పండకపోయినా నీ ఇంటికి కావలసిన ద్రవ్యం వస్తుంది. భారం మాత్రం వాడి మీద ఉంచాలి. ఏమండి, ఆ పోతన గారి ఇంటికి శ్రీనాథుడు వచ్చాట. శ్రీనాథుడు పోతన ఇద్దరు బావా బావ మరుదులు. శ్రీనాథుని యొక్క చెల్లెలే పోతన గారి భార్య. అంతేకాదు, పోతన శ్రీనాథుడు కూతురు పోతన గారి కొడుక్కి భార్య. ముందే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఆవిడ్ని. ఆ పిల్ల పేరు శారద, ఈవిడ పేరు లక్ష్మీకమల. ఈ పోతన గారు రాసిన పుస్తకాన్ని చూసి, ఈ పుస్తకం ఈ భాగవతాన్ని మా రాజుగారికి అంకితం ఇవ్వవయ్యా, నీకు బోల్డంత ధనాన్ని ఇస్తాడు అని చెబితే నేను ఎవ్వరికీ ఇవ్వనన్నాడు. కాస్త ఆలోచించవయ్యా అంటే ఆలోచనలో పడ్డాడు. ఆయన ఆలోచనలో పడేటప్పటికి సాక్షాత్తు శారదామాత అక్కడ నిలబడిందని చెప్పారు. కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చదో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల మదంబవో హాటక గర్భురాణి నిన్నాకటికైగునిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగణమ్ము భారతీ అన్నాడు. అంబ కంటినీరు తుడిచే భాగ్యం ఎవరికి కలిగిందండి? ఆ పోతన గారికి కలిగింది. పరమ భక్తాగ్రగణ్యుడు, నేను ఇవ్వనయ్యా అన్నాడు. దరిద్ర బాధ తెలిస్తే ఇస్తాడు కదా అని తిరిగి వెళ్ళిపోయినటువంటి శ్రీనాథుడు 100 మంది శిష్యులను వెంటబెట్టుకొచ్చాడు పోతన గారింటికి. 4 ఎకరాల జొన్న చేను తప్ప ఇంకా ఏమీ లేదు పోతన గారికి. జొన్న చేను మొక్క జొన్నలు పండుతాయి అంతే. ఆ పండిన జొన్నలు కూడా ఆయన ఏం చేస్తాడట? ఆ గ్రామంలో ఉన్న మంగలి, కంసాలి, చాకలి, బ్రాహ్మణుడు, పురోహితుడు, ఊరు పురోహితుడు వీళ్ళందరికీ ఎన్నెన్ని కొంచెములు పోయవలెనో ముందు కొలిచి పోసి మిగిలినటువంటి మొక్కజొన్నలే ఇంటికి చేరుస్తాడు. ఎన్ని మిగులుతాయి, ఎన్ని పండుతాయి? అటువంటి సత్సంప్రదాయం కలిగినటువంటి వాడు 100 మంది శిష్యుల్ని తీసుకొస్తే ఇంతమందికి ఎట్లాగండి? పోతన గారి భార్య చెప్పిందటండి, జాగ్రత్తగా వింటున్నారా? పోతన గారి భార్య చెప్పిందట ఏమండి, ఇవాళ్ళ మన ఇంట్లో ఉన్న 3 నిండుకున్నాయి, 100 మందిని వెంటేసుకొస్తున్నాడు మా అన్నయ్య, ఏం చెయ్యాలి అంటే పోతన ఒక్కటే మాట చెప్పాటండి, బాధ్యత నీ మీద ఎందుకు వేసుకుంటావే వెర్రిదానా? ఇంతమందిని ఇక్కడికి పంపించిన వాడు వాళ్లకు తిండి లేకుండా చేస్తాడా? చేసినా తప్పు వాడిది, పెట్టినా ఒప్పు వాడిది, ఈ రెండిటితోనూ మనకేం సంబంధం లేదు అన్నాడు. అన్నాడా, వెళ్ళి ఏకశిలా నిలయుడైన కోదండరామస్వామి కోవెలలో కూర్చుని ఏమయ్యా ఇంతమందిని పంపించావు, వాళ్ళ సంగతి చూడవయ్యా అని అడిగాటండి. పోతన గారి ఇంటికి 2 పిల్లలు వచ్చారట, ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు తెల్లగా ఉన్నాడు. నెత్తిన సరుకులతో నిండిన బుట్టలు పెట్టుకుని తలుపు కొట్టారట వాళ్ళు. తల్లి కలియుగంలోనే తలుపు తీసింది లక్ష్మీ కమల ఆవిడ పేరు. తలుపు తీసింది పోతన గారి భార్య ఎవరినాయినా, పోతన్న గారి ఇల్లుదేనా అండి, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చారట, సరుకులు కట్టించి బుట్టల్లో పెట్టి మా నెత్తిన పెట్టారు, పోతన్న గారు ఇంటి దగ్గర పెట్టమన్నారు. ఏమండి, ఆ నల్లని వాడి నెత్తి మీద బుట్ట దింపడానికి చేతులు 2 పెట్టింది ఆ లక్ష్మీ కమలమ్మ. ఆ ముఖంలో ఆవిడ చూపు పడేటప్పటికీ చేతులు కదల్లేదు, ముఖం కదల్లేదు, మనిషి కదల్లేదు. ఆ చూపుని అలా తిప్పుకోలేకపోయింది. కనకన రుచిర కనకవసన నీ దివ్య దేహంబు, వాణ్ణి అలా చూస్తూ ఉండిపోయింది ఆవిడ. ఏమమ్మా దింపు బుట్ట అని గట్టిగా అరిచాడు వాడు. అప్పుడు బుంట దింపేసింది, పక్కవాడి నెత్తి మీద బుట్ట దింపే అవకాశం ఆవిడకి ఇవ్వలా, ఈ నల్లని వాడే దింపేశాడు. ఆవిడ వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే ఆవిడ మాట చెప్పిందటండి, ఇంతమంది తినడానికి తెచ్చారు రయ్యా మీరు చిన్నపిల్లలు, మీరు కూడా కూర్చుని భోజనం చేసి వెళ్ళండి అన్నదిట. అట్లా మాకు కుదరదమ్మా అన్నారట వాళ్ళు. అసలు మీరు ఏం పని చేస్తారా నాన్న, ఇంత చిన్న వయస్సులో ఇంత బరువు మోస్తున్నారే, ఏం పని చేస్తారా అంటే వాళ్ళిద్దరూ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసునా, బరువులు మోసే పనే చేస్తామమ్మా అన్నారటండి ఇద్దరు. ఏమండి, ఆ వచ్చినవాడెవ్వడు? ఆయనేమీ దుకాణానికి వెళ్ళలేదు, ఓ షేటు దగ్గరికి వెళ్ళలేదు అప్పు తీసుకురావడానికి. పోతన గారు ఎవరికి చెప్పాడు? వెళ్ళి పరాత్పరునకు చెప్పాడు, నాకు పరిస్థితి దయ్యా నువ్వు చూసుకోమని. బాధ్యత వాడి మీద పెట్టేటప్పటికీ వాడు వచ్చేశాడు. ఏమండి, ఆ పని చెయ్యడం మనకు చేత కావడం లేదు, కనుకనే దుఃఖపడుతున్నాము, నవ్వుతున్నాము, ఏడుస్తున్నాము, ఇన్ని రకాలుగా ప్రవర్తిస్తున్నాము. ఖచ్చితంగా ఆరూఢంగా వాడు చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో గనక మనం ఉండి ప్రార్థించినట్లయితే ఒక్క మెతుకు కూడా వెతుక్కోవలసినటువంటి పని మనకు లేదు. సర్వం సహా బాధ్యత వాడి మీద ఉంచాలి. ఆ పని చేయలేం. గాల్లో దీపం పెట్టి దేవుడా నీ భారం అంటే ఎట్లావు అని అనుకుంటాను తప్ప ఏదో సామెత చెప్పి గాల్లో దీపం పెట్టినా పెనుగాలిలో పెట్టినప్పటికీ దీపం దీపంగానే ఉండును. ఎప్పుడూ వాడి మనశ్చక్రము దాని చుట్టూ తిరుగుతూ ఉన్నంత వరకు ఏ గాలి దాన్నేమీ చేయలేదు. అది పరబ్రహ్మతత్వం. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఆ కారణం చేతనే ఆయన ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ మహానుభావుడు, రాజ్యమంతా సస్యశ్యామలమయ్యింది, ఎక్కడా కరువు లేదు, ఎవరూ దుఃఖపడేవారు లేరు, పూర్వసువాసినులు లేరు, దొంగలు లేరు, వ్యభిచారులు లేరు, ఎక్కడా దుర్మార్గం అనేటువంటిది లేదు, ఎవరూ చెప్పకుండానే, ఎవరూ ప్రవర్తింపకుండానే ధర్మము ఎక్కడ అడుగు పెట్టిందో అక్కడ సుభిక్షమై ఉంటుంది. భారతంలో కూడా మనకు న్యాయం చెబుతారండి. భారతంలో ఆ పాండవులు ఎక్కడున్నారు అని చచ్చి చెడి వెతుకుతూ ఉంటారు ఈ కౌరవులంతా 100 మంది కలిసి అజ్ఞాతవాసంలో వాళ్ళు ఉన్నప్పుడు. ఎక్కడున్నారో తెలియటం లేదు ఈ కౌరవులకు. భీష్మాచార్యుడి దగ్గరకు వెళ్ళి అడిగారు, తాత పాండవులు ఎక్కడ ఉండి ఉంటారు, ఎందుకు అజ్ఞాతవాసంలో వాళ్ళను బయటపడవేస్తే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవచ్చు, అందుకని వాళ్ళు ఎక్కడున్నారయ్యా చెప్పవయ్యా. నాకేమి తెలుస్తుందిరా వెర్రివాడా, కాకపోతే ఒక్కటి మాత్రం నీకు చెప్పగలను, ఎక్కడ ప్రజలు ధర్మబద్ధంగా ఉంటారో, ఏ రాజ్యములో పంటలు సస్యశ్యామలమై ఉంటాయో, ఏ రాజ్యంలో వర్షములు ఎప్పుడు రావలెనో అప్పుడు వచ్చుచున్నవో, ఏ రాజ్యములో కాలము సక్రమంగా ప్రవర్తింపబడుచున్నదో, ఏ రాజ్యములో దొంగలు కాని వ్యభిచారులు కాని దంభాచారులు కాని వామాచారులు కాని లేకుండా ఉంటారో, ఆ రాజ్యంలోనే ధర్మరాజు నివసించి ఉండును. ఎందుకని ఇట్లా చెబుతున్నాను అంటే, ధర్మరాజు ఎక్కడ ఉంటే రాజ్యము అట్లు ఉండును అని భీష్మాచార్యుడు చెప్పాడు. భారతంలో ఏమండి, కనుక ఎక్కడ ధర్మం ఉన్నది, మనం ధర్మంగా నడిచామా, కరువు వచ్చే అవకాశం లేదు, కరువుతో బాధపడుతున్నాం, తిప్పలు పడుతున్నాం, అప్పు కోసం పెడుతున్నాం, వాడు మళ్ళీ వచ్చి తిడుతున్నాడు అంటే మన ప్రవర్తనలో ధర్మలోపం ఉన్నది అని భావించాలి. అందుకనే భగవంతుణ్ణి ఏం కోరుకోవాలి అంటే 2 కోరుకోవాలిటండి, ఇంకా ఏవి అడగకూడదు. ఏమిటా 2? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి దేహి అని అడగకుండా ఉండేటువంటి జీవితం కావాలి. అనాయాసేన మరణం, కూర్చున్నవాడు కూర్చున్నట్టు వెళ్ళిపోవాలి. ఎవరి చేత సేవ చేయించుకోకుండా, ఎందుకంటే వాడు రోగిచ్చివాడై మంచాన పడితే చేసేవాడికి కూడా లేని రోగం వస్తుంది. వాడు విసుక్కునేటువంటి ఆ విసురులు ఆ మంచం మీద పడుకున్నవాడు వినగలుగుతాడా చెప్పండి? అత్తగారికి బాగా సేవ చేయలేక కోడలు విసిగిపోయి ఒక రోజున అన్నదిట, ఆ అత్తగారి వయస్సు ఎంత, 96 ఏళ్ళు, ఇంకా బతికే ఉన్నది ఆవిడ. ఆవిడికి స్నానం చేయించాలి, ఒళ్ళు గడగాలి, అన్ని పనులు ఈవిడే చేయాలి. ఒక్కరోజున విసుగు పుట్టి అన్నదిట, అసలు దేనికి బతికినట్టు నువ్వు, నీ వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉన్నదా, లోకానికి ప్రయోజనమా, ఎందుకు బతికినట్టు ఇంతకాలం బతుకుతారా ఎవరైనా, 96 ఏళ్ళు వచ్చినా ఇంకా పోకుండా బతికున్న మాపోటి వాళ్ళని చంపడం కోసం కాకపోతే దేనికి బతికున్నట్టు అన్నది ఆవిడ. ఈ పడుకున్న అత్తగారు ఏమన్నదో తెలుసా అండి, జాగ్రత్తగా విందాం. ఆవిడ 1వ తరగతి కూడా చదవలా. ఆవిడ సమాధానం చెప్పింది అత్తగారు, అమ్మ నేను చదువులేని దాన్ని, 1వ తరగతి కూడా చదువుకోలేదు, ఎప్పుడు చావాలో ఎంతవరకు బతికుండాలో నాకు తెలీదు, నువ్వు బాగా చదువుకున్న దానివి కనుక నువ్వు ముందు వెళ్ళిపోదు కానీ విలే అన్నది. అమ్మ ముసల్దానా ఎంత మాట అన్నావు అనుకున్నది. ఏమండి సామాన్యమైన మాట అది, వాళ్ళ అనుభవము చాలా గొప్పదండి. జీవితమే ఒక పాఠశాల, ఆ పాఠశాలలో పొందిన అనుభవం కన్నా గొప్ప పాఠాలేవి లేవు. అనుభవం ద్వారానే మనం తెలుసుకోగలగాలి. కనుక ఒకళ్ళతో చేయించుకునే కన్నా అనాయాసేన మరణం వెళ్ళిపోవాలి. ఆ రెండిటినే కోరుకోవాలి మనం. కనుక దివ్యాత్మస్వరూపులారా, ధర్మం ప్రకారం రాజ్యమంతా కూడా సుభిక్షమై ఉన్నది, చాలా దివ్యంగా ఉన్నది, అమేయంగా ఉన్నది. మంత్రులంతా ఆనందపడిపోతున్నారు, రోజులు గడుస్తున్నాయి. నెమ్మదిగా శంకర భగవత్పాదుల వారు ఈ కాంతామణుల వద్దకు చేరి శృంగారపరమైనటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన ఆయనకు కావలసిందే ఇప్పుడు ఆ శాస్త్రం. ఆ ఉభయ భారతీదేవితో మళ్ళీ వచ్చి వాదన చేయాలి కదా. తన శిష్యులకు ఆ శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళేటప్పుడు చెప్పాడు, ఖచ్చితంగా ఒక్క మాసము కాలంలో మళ్ళీ తిరిగి వస్తా నేను, అప్పటిదాకా ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని పద్మపాదుడు మొదలైనటువంటి వాళ్ళని అక్కడ కూర్చుండబెట్టి మరీ వచ్చాడు ఆయన. ఎంతమంది శిష్యులు? నలుగురికి పీఠం ఇచ్చిన ఆయన దగ్గర 13 మంది ఉండేవారటండి. మొత్తం శిష్యులు ఎంతమంది అయ్యా అంటే 13 మంది. ఆ 13 మంది అక్కడే ఉన్నారు. ఆ గురువుగారి శరీరాన్ని కాపు కాస్తున్నారు వాళ్ళు. దోమ కూడా దాని మీద వాలనివ్వడం లేదు, అంత జాగ్రత్తగా చూస్తున్నారు. ఈయన నెమ్మదిగా కావలసినటువంటి శృంగార శాస్త్ర అధ్యయనం ప్రారంభించారు. అసలు రాజ్య పరిపాలన జోలికే వెళ్ళడం లేదు. కారణమేమంటే ఈయన పరిపాలించడం కోసం వెళ్ళిన వాడు కాదు కదా. దేని కొరకు వెళ్ళాడు? కేవలం ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసమే ఆ శరీరంలో ప్రవేశించాడు. అందుకొరకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ మంత్రుల ఆలోచన ఎట్లా ఉన్నది? పరిపాలనంతా మంత్రులే చేస్తున్నారు. మంత్రులకు కూడా ఏ పని లేదండి. హాయిగా కూర్చుని తింటాం తప్ప వేరే పని లేదు వాళ్ళకి. ఎందుకని? అసలు వీళ్ళ ప్రయత్నం లేకుండానే సక్రమముగా దేశము మొత్తం పరిపాలింపబడుతోంది. దేనివల్ల? శంకర భగవత్పాదుల వారి యొక్క అమేయమైనటువంటి ధార్మికమైన జ్ఞానము చేత, శక్తి చేత. ఏ ప్రవర్తన లేకుండానే సక్రమంగా ఉన్నది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటో తెలుసునా అండి? మన ఇంట శంకర భగవత్పాదుల వారిని ఉంచి నిత్యము అష్టోత్తర శతనామంతో ఆయనకు అర్చన కనుక చేయగలిగినట్లయితే మనకు తెలియకుండానే మనము ధర్మమును ఆచరించేటువంటి పరిస్థితి మన మనస్సుకు తప్పక కలిగి తీరుతుంది. అయితే ఈ మధ్య చాలామంది ఏం చెబుతున్నారయ్యా, ఈ టీవీ వచ్చిన తరువాత ఎవరు పడితే వాళ్ళు ఉపన్యాసం చెబుతున్నారు, ఆ ఉపన్యాసాల్లో ఏవి పడితే అవి చెబుతున్నారు. సన్యాసి ఫోటో ఇంట్లో ఉండరాదు. ఎందుకు ఉండరాదో తెలియదు. దానికి ఎక్కడైనా కారిక ఉన్నదా, శాస్త్రం ఉన్నదా? అంతేకాదు, అదేదండి, గీతోపదేశం చేసిన ఫోటో ఇంట్లో ఉండరాదట. అదే ఆ పర్వతాన్ని చేత పట్టుకుని వెడుతున్నటువంటి ఆంజనేయ స్వామి ఫోటో ఉండరాదట. మరి ఆయన ఆంజనేయ స్వామి కాడో, మరి ఎందుకు ఉండరాదో తెలియదు. భావగ్రాహీ జనార్దన అని చెప్పారు. ఒక పుట్టను చూసి భగవంతుడుగా భావించి పూజ చేస్తున్నాం, ఒక చెట్టుని భగవన్మయంగా భావించి పూజ చేస్తున్నాం. ఏమండి ఇంత పని అక్కర్లా? ఒక తల్లి ఓ పసిపిల్లవాణ్ణి చెయ్యి పట్టుకుని అలా వీధి వెంట తీసుకువెడుతోంది. రోడ్డుకి అవతల బొమ్మలు పెట్టుకుని అమ్ముతున్నాడు ఒక బండి మీద ఓ మనిషి. ఈ పసివాడు ఆ బొమ్మలు చూశాడు, ఆ తల్లి చెయ్యి విదిలించుకున్నాడు, రోడ్డుకు అడ్డంగా పరుగు పెట్టాడు. ఆ రోడ్డు మీద పెద్ద లారీ వస్తోంది, లేలెండ్ లారీ. క్షణం అయితే లారీ వచ్చి వాడిని కొట్టేస్తుంది, వాడు నేలకు అతుక్కుపోతాడు. అటువంటి పరిస్థితుల్లో మీ పోటీ వారు ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకుని అవతలకు వెళ్ళిపోయారు. ఏమండి ఆ తల్లి లారీ వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి ఏమని అంటుందో చెప్పండి ఒక్క మాట. దేవుడులా వచ్చి రక్షించావయ్యా అని అంటుందా అనదా చెప్పండి? ఈ మనిషిలో ఆవిడకి ఎవరు కనపడ్డారు? దేవుడు కనపడ్డాడు. కనుక ఎక్కడ పడితే అక్కడ భగవంతుణ్ణి చూడగలిగినటువంటి తత్వమే భారతీయ తత్వం. దేన్ని పడితే దాన్ని భగవంతుడుగా భావించడమే భారతీయ తత్వం. ప్రతి వస్తువులోను పిపీలికాది బ్రహ్మ పర్యంతం. త్యాగరాజస్వామి వారు చెప్పారు, చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో అని చెప్పారు. అంతటా ఉన్నది ఆ పరబ్రహ్మతత్వమే అనేటువంటి తత్వం ఈ భారతీయ తత్వం. అటువంటిది ఇక్కడ ఉండకుండా ఉంటుందా? భగవతత్వం అన్ని చోట్ల ఉంటుంది, లేకపోవడం అనేది. కనుక కేవలం ఆయనకు కావలసిన శాస్త్రాధ్యయనం చేస్తున్నాడు ఆయన. ఈ మంత్రులంతా ఆలోచిస్తున్నారు, ఇతపూర్వము ఉన్నటువంటి అమరక మహారాజుకు, ఇప్పుడు ఉన్నటువంటి అమరక మహారాజుకు అస్థి మసికాంతరం వ్యత్యాసము ఉన్నదయ్యా. దోమకు ఏనుగుకి ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత తేడా ఉన్నది. ఈయన ఎప్పుడైతే రాజ్యంలో అడుగుపెట్టాడో, లేచి కూర్చున్నాడో, ఏదో జరిగింది. ఎవరో మహానుభావుడు మన రాజుగారి శరీరంలో ప్రవేశించి ఉన్నాడు. మంత్రులంతా ఈ నిర్ధారణకు వచ్చారండి, ఎవరో మహానుభావుడు మన రాజుగారి శరీరంలో ప్రవేశించాడు, లేకపోతే రాజ్యం ఇంత సుభిక్షంగా ఉండే అవకాశం లేదు, ఇంత ధార్మికంగా ఉండే అవకాశం లేదు. ఈ కలియుగంలో కూడా ధర్మం నాలుగు పాదాలతో ఇప్పుడు ఈ రాజ్యము ఏ స్థితిలో ఉన్నది అంటే, కేవలం కృతయుగంలో ఎట్లా ఉన్నదో అట్లా ఉన్నది ఈ రాజ్యం అంతా కూడా. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడిచింది, త్రేతాయుగంలో మూడు పాదాలతోనే నడిచింది. అందుకనే త్రేతా త్రయావర్తయా ప్రవర్తతే ధర్మం. మూడు పాదాలతోనే ధర్మం నడిచింది కనుక దానికి త్రేత అని పేరు. ద్వాపరం అనే పేరు ఎందుకు వచ్చింది? పరా యత్ ద్వా యద్యస్తి ధర్మేనా, పూర్వము ఇంకో రెండు పాదాలు ఉండేవయ్యా అని దాని అర్థం. పూర్వం ఇంకో రెండు పాదాలు ఉండేవయ్యా అంటే ఇప్పుడు రెండే ఉన్నాయి అని అర్థం. అంతే కదండి, రాజుగారి మొదటి భార్య చాలా మంచిది అంటే రెండవ భార్య ఏమన్నట్టు? పూర్వం ఇంకో రెండు ఉండేవయ్యా అంటే ఇప్పుడు రెండే ఉన్నాయి అని. ఇక కలియుగం వచ్చేటప్పటికీ ఒక్కటే మిగిలిందని భాగవతం చెబుతున్నది మనకు. కనుక దివ్యాత్మస్వరూపులారా, మీరు చాలా అదృష్టవంతులండి. కేవలం ఇది అయిపోయిన తరువాత 24వ తారీఖు 23 రాత్రికి నేను ఇక్కడి నుంచి యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ వెళ్ళిపోతా. ఏమంటారు, 24వ తారీఖు మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి శంకర భగవత్పాదుల వారి దివ్యమైనటువంటి అభిషేకం, పుష్పార్చన ఇవన్నీ దర్శించవచ్చు. 25వ తారీఖు నుంచి మళ్ళీ పురాణం, పురుషోత్తమ శర్మ గారి భాగవతం. ఏమి దివ్యమైన భాగ్యం అండి, రోజు సత్సంగం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మీరంతా బాగా అలవాటు పడినవారు, చాగంటి వారు 40 రోజులు, మరి సామవేదం వారు 40 రోజులు, ఇట్లా నెలల ధరబడి వాళ్ళు చెబుతుంటే వచ్చి కూర్చుని విన్నటువంటి వారు మీరు చాలా గొప్పవాళ్ళు, అదృష్టవంతులు. కనుక ఎవరిదో దివ్యమైనటువంటి దేహం వచ్చి మన రాజుగారి శరీరంలో ప్రవేశించిందయ్యా, అందులో ఏమాత్రం సంశయం లేదు. కాకపోతే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎవరు ప్రవేశించారో తెలుసుకోవడం అనవసరం. ఈ ప్రవేశించిన వారు మరల వెళ్ళిపోకుండా చూడడం కావాలి. ఎందుకు? మన దేశం ఎప్పుడు ఇట్లాగే ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. ఏ మంత్రి అయినా అదే కదండి కోరుకునేది ఆనాడు కనుక. ఇప్పటి సంగతి నేను చెప్పట్లా. ఏమండో, ఇప్పుడు కేవలం దేనికోసం వస్తామయ్యా అంటే, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టానయ్యా, అంతకు రెట్టింపో 3 రెట్లో వస్తే కానీ నేను ఈ సీటు దిగను. నిర్భయంగా చెప్పవచ్చు. ఎవరికి భయపడాలి మనం? అమ్మవారికి భయపడాలి, ధర్మానికి భయపడాలి. ఇంకా ఎవ్వరికీ భయపడవలసినటువంటి పని లేదు. కనుక ఎప్పుడైతే వాళ్లకు ఆ సందేహం కలిగిందో మంత్రులు, ఇంకా మళ్ళీ ఈ లోపల ఉన్నటువంటి మహనీయుడు బయటకు వెళ్లకుండా ఉండాలయ్యా, బయటకు వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, ఏ మహనీయుని దేహము ఎక్కడ ఉన్నదో భటులను పిలిచారు, ఎవరి చేతనైనా రక్షింపబడేటువంటి దేహం ఎక్కడైనా కనబడితే ఆ దేహాన్ని హననము చేయండియ్యా, తగలబెట్టండి అని పంపించారండి. ఆ భటులు మొత్తం తిరగడం మొదలుపెట్టారు, ఎక్కడ ఉన్నదో వెతుకుతున్నారు మొత్తం అంతా. న్యాయంగా గురువు గారు చెప్పినటువంటి సమయం ఎంతకాలం అండి, ఒక నెల రోజులు. ఆ నెల రోజులు గడువు అయిపోయింది, రెండు రోజులు గడిచింది నెల రోజులు దాటి, మూడవ రోజు వచ్చింది. పద్మపాదాచార్యుల వారికి అనుమానం కలిగింది, గురుదేవులు అవధి ఎంతవరకు ఇచ్చారు, ఒక మాసం వరకు ఇచ్చారు, ఇంకా తిరిగి రాలేదు అంటే ఈయన శృంగార శాస్త్రాధ్యయనం కోసం కదా వెళ్ళింది. ఆ వెళ్ళినటువంటి చోట ఆ కాంతామణులు ఆయన్ని గనక వదలకపోయినట్లయితే, ఆయన రాలేకపోయినట్లయితే, గడువు దాటిపోయింది కదా, ఇంత ప్రయత్నం చేసి ఆ ఉభయభారతీదేవిని ఎంతకాలం సమయం అడిగారు, ఒక్క మాసం మాత్రమే అడిగారు. ఏ కారణం చేత గురువు రాలేదు, ఇప్పుడు పోనీ మనం వెళ్ళి వెతుకుదామా అంటే ఎక్కడని వెతుకుతాం, ఏ శరీరంలో ఆయన ప్రవేశించారో తెలియదు. ఏమండి ఎక్కడికి వెళ్ళి వెతకాలి, ఆ శరీరం ఎక్కడ ఉన్నదని వెతకాలి, ఏం చెయ్యాలి, ఏమని తిరుగుతాం, ఇన్ని రకాలుగా తర్కించుకున్న తరువాత పద్మపాదాచార్యుల వారే ఓ నిర్ధారణకు వచ్చారట, మన గురుదేవులు ఎక్కడ ఉంటే అక్కడ సర్వశ్రేయమై ఉంటుంది కానీ ప్రేయస్సు ఉండదు. ప్రేయస్సు అశాశ్వతమైనది, శ్రేయస్సు శాశ్వతమైనది. ప్రేయస్సు అంటే ఏమని చెప్పామండి, ఇప్పుడు ఆ కాలం వరకు కలిగేటువంటి సుఖం దాన్ని ప్రేయస్సు అంటాం. శ్రేయస్సు అంటే సర్వకాల సర్వావస్థల యందు, భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు కూడా ఆనందమును కలిగించేదాన్ని, సుఖాన్ని కలిగించడం కాదు, ఆనందం. సుఖం వేరు, ఆనందం వేరు. సుఖం వచ్చిందా పోతుంది, ఆనందం వచ్చిందా ఇక పోయేటువంటి అవకాశం లేదు, అటువంటి దాన్ని పొందాలి. కనుక సర్వసుఖాలను సర్వ ఆనందాన్ని పొందే రాజ్యం ఎక్కడ ఉంటుందో, సర్వసుభిక్షమైనటువంటి రాజ్యం ఎక్కడ ఉంటుందో అక్కడ మన గురుదేవులు ఉన్నట్లు లెక్క. ఎందుకని, సాక్షాత్తు నిర్వికారమై నిర్వాంఛా పరిపూరితమై విషయవాసన బీజరహితమై ఉన్నటువంటి వారు ఎక్కడ ఉన్నా అక్కడ సుభిక్షంగా ఉంటుంది. అర్థమవుతున్నదా అండి, విషయవాసన నిర్బీజమై ఉండాలటండి. రోడ్డు ప్రక్కన గడ్డి ఉన్నది, బాగా రోహిణీ కార్తె ఎండలు మండిపోతున్నాయి, ఆ సందర్భంలో ఆ రోడ్డు పక్కన ఉన్న గడ్డి అంతా ఏమవుతుంది చెప్పండి, ఎండిపోతుంది, గాలి వస్తే కొట్టుకుపోతుంది, ఆ వీధి అంతా నున్నగా కనబడుతుంది, అవునా కాదా? ఆ వేసవికాలం వెళ్ళిపోయి వర్షకాలం వచ్చింది, నాలుగు చినుకులు పడినాయి, మళ్ళీ ఆ రోడ్డు పక్కన గడ్డి ఏమవుతుందండి, మొలుస్తుందా మొలవదా చెప్పండి, ఎట్లా మొలుస్తోంది, ఎవరైనా విత్తనాలు వేశారా అక్కడ, ఎండిపోయి రాలిపోయినా దానికి సంబంధించిన బీజములు లోపల ఉన్నాయి, కాస్త తడి తగిలేటప్పటికీ అవి మళ్ళీ ఏమైనాయి, మొలకెత్తినాయి. విషయ వాసన బీజములు కూడా అంతేనండి. ఉపన్యాసం వింటూ ఉన్నంత వరకు ఆహా ఎన్ని మంచి విషయాలు చెప్పాడయ్యా, చాలా గొప్పగా చెబుతున్నాడు, మంచిగా ఉన్నది, మనం కూడా ఇలా ఉండవలసిందే, ఉండడానికి ప్రయత్నం చేయవలసిందే అని అనిపిస్తుంది. ఆ గడ్డి పరకలు గాలికి కొట్టుకుపోయినట్టుగా. కానీ ఆ విషయ వాసనలకు సంబంధించిన బీజాలు ఇంకా లోపల ఉన్నాయి. బయటకు వెళ్ళిన తర్వాత ఏ మిత్రుడో ఏ హితుడో ఎవడో కనపడతాడు, మళ్ళీ వాడేదో చెబుతాడు, మళ్ళీ ఆ విత్తనాలు ఏమవుతాయండి, మొలకెత్తుతాయి. మొలకెత్తితే ఈ పురాణం లేదు, శంకర విజయం లేదు, రామాయణం లేదు, భారతం లేదు, ఏమీ లేదు. ఏమండి అవునా కాదా చెప్పండి. ఆ పరిస్థితుల్లోనే ఉన్నాం మనమంతా. మీరంతా అంటల్లా, మనము. నేనేమీ ప్రత్యేకమైన వాణ్ణి కాదు దానికి. కనుక అలా కాకుండా ఈ లోపల ఉండేటువంటి ఆ విషయ వాసన బీజములు ఉన్నాయే, వాటిని ఏం చేయాలండి? ఊరికే కప్పు పెట్టడం కాకుండా ఆ బూరిలె ముకుల్లో వేసి పొయ్యి మీద పెట్టి వేగించాలి. ఏం చేయాలి? వేగించాలి. నల్లగా మాడి బొగ్గు అయ్యేట్టుగా చేస్తే అప్పుడు ఇంకా మళ్ళీ మొలకెత్తేటువంటి అవకాశం లేదు. ఈ బూర్లెముకుడు ఏదయ్యా అంటే నీ దేహమే బూర్లెముకుడు. దీన్ని ఎక్కడ పెట్టాలయ్యా? జ్ఞానము అనే అగ్ని మీద పెట్టాలి. ఆ జ్ఞానాగ్ని మీద గనక దాన్ని ఉంచినట్లయితే ఆ లోపల ఉండేటువంటి విషయ వాసన బీజములన్నీ మాడి మసైపోతాయి, ఇక మళ్ళీ మొలకెత్తవు. అందుకనే గీతాచార్యుడు ఏమని చెప్పాడు? జ్ఞానాగ్ని దగ్ధానం. జ్ఞానము అనేటువంటి అగ్నిలో దహించుకుపోవాలయ్యా విషయ వాసనలు. కర్మలన్నీ పోతాయి అప్పుడు. అసలు జ్ఞానం కోసమే ప్రయత్నం చేయకపోతే ఊరికే మొక్కలు మొలవడం కాకుండా పొదలు వస్తాయి, ముళ్ళ పొదలు అవుతాయి, వాడు కూడా నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి నుంచి బయటపడాలి మనం. బయటపడడానికి ప్రయత్నం చేయవచ్చు. ఈ కాలంలో ఎక్కడ చేస్తామండి? ఇంకా 20వ శతాబ్దంలో కూడా అంటే ఖచ్చితంగా అయి తీరుతుంది. ఏ శతాబ్దమైనా అవుతుంది. మహానుభావులంతా ఈ శతాబ్దంలో ఉన్నవారు కాదా అండి? కంచి పరమాచార్యుల వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చిట్ట చివరి కాలంలో మట్టితో గోడ కట్టిన చిన్న గుడిసెలో కూర్చున్నారు మౌనంగా, ఎవరితోనూ మాట్లాడకుండా. మీరు వినే ఉంటారు ఆ విషయాన్ని. ఆ మట్టితో కట్టారు గోడని, ఏమి రాళ్ళు గిళ్ళు ఏం లేవు, కాంక్రీటు కాదు, పైన వేసిన తాటి ఆకులు, ఆ పైన గడ్డి, అందులో గువ్వలే అలా కూర్చునేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి. కొంతకాలం అలాగే కదలకుండా కూర్చోవడం చేత, ఆనుకుని ఉన్న గోడ మట్టిదవ్వడం చేత శరీరానికి గోడకు కలిపి చెదలు పట్టినాయటండి. చెదలు పడితే ఇప్పుడున్న స్వామివారు జయేంద్ర సరస్వతి స్వామివారు వచ్చి, స్వామి చెదలు పట్టినాయి దులుపుతానన్నారట. వెంటనే స్వామివారు కాగితం మీద రాశారట. ఏమని? ఒక్క చెద పురుగు కూడా మరణించకుండా దులపగలిగితే దులుపు, లేకపోతే దులుపుకుని వెళ్ళిపో అన్నారట. ఒక్క చెద పురుగు కూడా మరణించకుండా. ఏమి తత్వం అండి అది? అట్లా మనం ఉండగలమా? ఆయన కూడా మనిషేనే, ఎలా ఉండగలిగారు? అలా ఉండడానికి కావలసిన సాధన అక్కడ ఉన్నది. మన దగ్గర ఆ సాధన లేదు గనక ఉండలేము. కనీసం ప్రయత్నం చేస్తే ఈ జన్మకు కాకపోయినా మరుజన్మకు, మరుజన్మకు కాకపోయినా ఆ పై జన్మకు, ఆ పై జన్మకు ఆ స్థితి మనకు కూడా కలిగి తీరుతుంది. ఎందుకంటే ఈ జన్మలో చేసుకున్నవన్నీ వెంట వస్తాయి కదా. వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట, చేసిన కర్మము చెడని పదార్థము చేరునే నీ వెంట. ఎట్లా వస్తామో అట్లా వెళ్ళిపోతాం. కానీ మన వెంట రెండు మూటలు ఉంటాయట, రెండు భుజాలు నా వేసుకుని పెడతా అంటండి. వచ్చేటప్పుడు కూడా రెండు మూటలతో వస్తాం. ఏమిటా మూటలు? చేసిన కర్మము చెడని పదార్థము. సత్కర్మ చేస్తే సత్కర్మ ఫలితాలు, దుష్కర్మ చేస్తే దుష్కర్మ ఫలితాలు, ఇవన్నీ మన వెంట వస్తాయి, మిగతావేవీ రావు. కనుక దివ్యాత్మస్వరూపులరా, ఆ గురువుగారిని ఎక్కడ వెతకాలి మనం? ఏ విధంగా? కిం కుర్మక్వను మృగయామకేక్వయామక కో జానన్నిక వసతీతి నోభిధ్యాత్. ఎక్కడ వసించారు అని వెతకాలి మనం. ఏ విధంగా ఆయన్ని గుర్తుపట్టాలి? పరకాయ ప్రవేశం చేశారు కనుక శరీరం ఇంకొకటి, ఆయన్ని గుర్తుపట్టడం విజ్ఞాతుం కథమిమి ఇమమీష్మకే విచించప్యాసింధు క్షితి తలమన్యగాత్రగూఢం. ఎక్కడని వెతుకుతామయ్యా? అయినప్పటికీ ప్రయత్నం చేద్దాం. ఆ గురుదేవులు ఎక్కడ ఉన్నారో అక్కడ ధర్మం ఉంటుంది. ధర్మం ఎక్కడ ఉన్నదో అక్కడ సుభిక్షంగా ఉంటుంది దేశమంతా, ఆనందప్రాయంగా ఉంటుంది. ఎక్కడ సుభిక్షంగా ఉన్నదో వెతికి అక్కడ మనం గురుదేవులను చూద్దాం అని వాళ్ళ ప్రయత్నం. నలుగురిని అక్కడ ఉంచి పద్మపాదాదులంతా దేశం మీద పడ్డారండి. ఆంజనేయస్వామి సీతమ్మ వారిని వెతకడం కోసం ఎట్లా లంకా నగరాన్ని అన్వేషించారో దేశమంతా అట్లా తిరిగారటండి వాళ్ళు. వెంటనే మనకు అనుమానం వస్తుంది, అసలు మనం పుట్టడమే అనుమానం. ఎప్పుడు పుడతామో తెలియక ఎప్పుడు పుడతాడు ఎప్పుడు పుడతాడు ఎప్పుడు పుడతాడు అనుమానంతోనేగా వాడిది. చిట్ట చివరికి వాడు పుట్టకపోతే లాభం లేదని డాక్టర్లే బలవంతాన బయటికి వాడిని తీసే పరిస్థితికి వచ్చేసాం. ఏమండోయ్, ఇప్పుడు నార్మల్ డెలివరీస్ ఎక్కడన్నా కనబడుతున్నాయా? లేవే. ఎంత కష్టపడి కనేవాళ్ళ తల్లులు 8 మందిని 9 మందిని 10 మందిని. ఒక ఆవిడ 15 మందిని తీసుకుని బస్సు ఎక్కిందిట. ఎంతమందినండి? 15 మంది. ఆ కండక్టర్ అడిగాట, టీచర్ గారు ఏ స్కూల్లో పనిచేస్తున్నారని అడిగాట వాడు. ఈవిడ స్కూల్ టీచర్ అని వాడు ఉద్దేశం. నేను టీచర్ని కాదయ్యా అంటే మరి పిల్లలంతా ఎవరు? నా పిల్లలే అన్నదిట ఆవిడ అంత గర్వంగా. ఏమమ్మా, 100 మందిని ఇంటి దగ్గర పెట్టి రాకూడదా, దిష్టి తగులుతుంది కదా అన్నట్టవాడు. నాకు ఆ మాత్రం తెలీదా, 100 ఇంటి దగ్గరే ఉన్నారన్నది ఆవిడ. వచ్చింది 100మే. ఏమండి, అంతమంది పిల్లలు ఉండేవాళ్ళు, కూనా గురుజు చిన్న పెద్ద ఇల్లంతా గంపల పళ్ళ గంపలాగా కనపడేది. చూడ్డానికి ఎంత ఆనందం అండి. ఇవాల్టి రోజున ఇంటిని ఇల్లుగా చూడగలుగుతున్నామా మనం? ఒకడు లేక ఇద్దరు. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారా, చస్తే ఇక్కడుండరు, ఫారెన్. ఒక వీడ వీడు వెళ్ళిపోయినా వాళ్ళక్కడి నుంచి రావడానికి ఎంత సమయం పడుతుందండి? అప్పటిదాకా వీడి గతేమిటి? దశరథుడంతటి వాడికి దుర్గతి కలిగింది ఆ విషయంలో. నోట్ల కట్టల కోసం పరుగు పెడుతున్నాము జన్మనిచ్చిన వాళ్లను కూడా వదిలిపెట్టి. ఇక్కడ ఉన్నవాళ్ళ పిల్లలు ఇతర దేశాల్లో ఉంటే నన్ను మన్నించండి, మీ పిల్లవాడుగా భావించండి. ఉన్న విషయాన్ని చెబుతున్నా నేను. అవునండి, ఈ శిష్యులంతా ఆయన్ని వెతకడం కోసం వెళ్ళాలి. ఆంజనేయస్వామి లంకా నగరాన్ని అన్వేషించినట్టుగా అన్వేషించారు అని చెప్పుకున్నాం కదా, ఎంతకాలం పట్టుంటుంది వాళ్లకు? ఇప్పటికే గురువుగారు చెప్పినటువంటి 4 రోజుల కాలము గడిచిపోయింది. గడిచిపోయి 8 రోజులయ్యింది. కనుక గురువుగారు త్వరగా తిరిగి రావాలి అనేటువంటి ఆదుర్దా కలిగినటువంటి శిష్యులు దేశం మొత్తం గాలించడం అంటే ఏ విధంగా గాలించగలుగుతారు, ఎలా తెలుసుకోగలుగుతారు అంటే కేవలం వాళ్ళు నడక మార్గంలోనో వాహన మార్గంలోనో వెళ్ళలేదు, యోగ మార్గంలో వెళ్ళారు ఆ శిష్యులు కూడా. ఆ యోగ మార్గంలో సంచారం చేయడం చేత ఆ సంచారము అతి త్వరగా క్షణమాత్రం చేత మనోమయ మార్గమే యోగ మార్గం. ఇక్కడ మనం స్మరించినంత మాత్రం చేతనే ఇతర దేశాలలో ఉన్న మన పిల్లల ఇళ్ల దగ్గరకు మన మనస్సు ఎట్లా వెళ్ళిపోయి ఆ ప్రాంతాన్ని చూసి వాళ్లను కూడా చూస్తుందో, అలాగే యోగ మార్గంలో కూడా అంత త్వరగా వెళ్ళగలుగుతారు. ఆ యోగ మార్గంలో ప్రయాణం చేసి మొత్తం అంతా గాలించారు. ఇదిగో శంకర భగవత్పాదుల వారు ఎక్కడ ఉన్నారో ఆ రాజ్యానికి వచ్చారు. ఆ రాజ్యానికి వచ్చినటువంటి ఆ శిష్యులు ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉండడం చేత చోరులు లేరు, దంభులు లేరు, మూఢాచారులు లేరు, వ్యభిచారులు లేరు, పూర్వ సువాసినులు లేరు, తండ్రి కన్నా ముందే గతించేటువంటి పుత్రులు లేరు. అటువంటి దివ్యమైనటువంటి స్థితిలో ఉన్నది ఆ రాజ్యం అంతా, సస్యశ్యామలమై ఉన్నది. ఋతువులన్నీ కూడా ఏ ఏ కాలంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాయి. అంత దివ్యమైనటువంటి స్థితిలో సూర్యుడు కూడా ఎంతవరకు తన రశ్మిని లోకానికి అందించాలో అంతవరకే అందిస్తున్నాడు. ఆ ప్రాంతంలో చల్లని గాలులు వీస్తున్నాయి. సకల దిగ్గణము కూడా ఆ రాష్ట్రమునకు ఆ దేశమునకు సహకరిస్తున్నాయే గాని ఎక్కడా వ్యతిరేకంగా లేదు. ఆ కారణం చేత ఆ లక్షణములను చూచి గురుదేవులు ఇక్కడే ఉన్నారు. రాజుగారి శరీరంలో ప్రవేశిస్తున్నాను అని చెప్పారు గనుక ఈ దేశాన్ని పరిపాలించేటువంటి రాజుగా ఉన్నటువంటిది ఇప్పుడు మన గురుదేవుల యొక్క సూక్ష్మదేహమే అని నిర్ధారణకు వచ్చారు పద్మపాదాదులంతా కూడా. కేవలం నిర్ధారణకు వస్తే సరిపోతుందా? దాని యొక్క వాస్తవత్వాన్ని గమనించుకోవాలి, నిశితపరుచుకోవాలి. ఆ కారణం చేత ఆ వాస్తవతత్వాన్ని నిశితపరుచుకోవడం కోసం ఆ మంత్రుల వద్దకు వెళ్ళి అడిగారు ఆ రాజు యొక్క చరిత్ర చెప్పమని. ఆ రాజును గురించి చెప్పారు, ఇలా మరణించాడయ్యా, మరణించినటువంటి కొద్దిసేపటికి మరల లేచారు, ఆ తరువాత ఈ రాజ్యమంతా కూడా సుభిక్షమైంది, అంతకముందు ఇంత దివ్యమైనటువంటి స్థితిలో లేదు ఈ రాజ్యం. కేవలం మరల లేచిన తరువాతనే ఎప్పుడైతే మంత్రుల ద్వారా ఈ విషయాన్ని ఈ శిష్యగణము విన్నదో, ఖచ్చితంగా ఉన్నటువంటిది మన గురుదేవులే అన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఆనందపడిపోయారు, ఇంకా గురుదేవులను తీసుకుని వెళ్ళవచ్చు అని. అనేక మంది అంతఃపుర కాంతలతో నిత్య విలాస వైభవమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న ఆ అమరక మహారాజు ఉన్నాడే, ఆయన యొక్క ఆతిథ్యాన్ని పొందాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలి అనే కోరికతో వచ్చామయ్యా. మేమంతా సంగీత విద్వాంసులము, మా యొక్క గాన సభను రాజుగారి సమ్ముఖమున ఏర్పాటు చేయించవలసింది అని ఆ మంత్రులను ప్రార్థించారు. మంత్రులు కూడా అంగీకరించారు. అంగీకరించినటువంటి మంత్రులు మరుసటి రోజున అన్ని ఏర్పాట్లు చేశారు. సంగీత విద్వాంసుల వలె తయారై ఒకరు మృదంగ విద్వాంసులుగా, ఒకరు వాయులీన విద్వాంసులుగా, మరొకరు ఘటం వాయించేటువంటి వారుగా, ఒకరు గాత్రమును గానము చేసేటువంటి వారుగా అలా వేషములను ధరించి రాజసభను ప్రవేశించారు. ప్రవేశించినటువంటి ఈ శిష్యులు రాజుగారికి విషయాన్ని ఎలా తెలియజేయాలి? ఒకవేళ ప్రత్యక్షంగా రాజుగారిని కలిసి, అయ్యా మీరు రాజు కాదు, సాక్షాత్తు శంకర భగవత్పాదులు, మేము మీ శిష్యులము, మిమ్ములను తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్పారా, ఇప్పటి వరకు జరిగిన కథంతా అడ్డం తిరుగుతుంది. అలా చెప్పకుండా సమీపన్యాయం చేత తమ గురువుల యొక్క హృదయానికి హత్తుకునేటట్టుగా ఉన్న విషయాన్ని అందజేయాలి. వాళ్ళు కూడా శంకర భగవత్పాదుల వారి యొక్క శిష్యులు గనుక అసామాన్యమైనటువంటి మేధాసంపత్తి వల్ల ఎవరో త్యాగరాజస్వామి కీర్తనలో లేదు ఇంకొక కీర్తనలో పాడకుండా వారు ఏం గానం చేశారు, గురుదేవా మీరు నెల రోజులు మాత్రమే గడువు ఇచ్చి వచ్చారు, ఇప్పుడు ఆ గడువు దాటిపోయింది, కనుక మీరు తిరిగి రావలసిన ఆవశ్యకత ఉన్నది, ఉభయ భారతీదేవితో వాగ్వివాదం చేసి ఆమెను కూడా గెలిచి సర్వజ్ఞ సింహాసనమును అధిష్ఠించవలసిన ఆవశ్యకత ఉన్నది, కనుక త్వరగా మీరు ఆ శరీరమును వదిలిపెట్టి రండి అనేటువంటి అర్థము వచ్చేటట్లుగా వారంతట వారే స్వకీయమైనటువంటి అప్పటికప్పుడు ఆశువుగా కీర్తనలు అల్లుకుని గానం చేశారు. శంకర భగవత్పాదుల వారు కూడా ఈ స్థూల దేహమైనటువంటి అమరకరాజు శరీరాన్ని పొందినా సూక్ష్మదేహము యొక్క స్పృహ లేకుండా ఉన్నటువంటి వారు కాదు. యోగి పుంగవుడైనటువంటి మహానుభావుడు కేవల సంకల్ప మాత్రం చేత కామోపభోగములను పొందడానికి రాలేదు కదా, ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కొరకు మాత్రమే వచ్చారు. కనుక ఆ శిష్యులు గానం చేసేటువంటి ఆ గాన కీర్తన భావాన్ని తెలుసుకుని ఆ భావాన్ని అనుసరించి తాను ఎంతవరకు ఇక్కడ ఉండాలో ఆ సమయం గడిచిపోయిందని మీరిపోయిందని గమనించినటువంటి శంకరుల వారు ఇప్పుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టి నిర్గమించడానికి సిద్ధపడ్డారు. ఎప్పుడైతే సిద్ధపడ్డారో వెంటనే ఆ కార్యక్రమానికి ఉద్యుక్తులయ్యారు. ఆ సహస్రారము నుండి శంకర భగవత్పాదుల వారు లోపల ప్రవేశపెట్టి సమస్త శరీరమంతా కూడా ప్రవర్తింపబడినటువంటి ప్రాణమును ఒక్క బిందువు దగ్గరకు తెచ్చుకున్నారు. కేంద్రస్థానము అంటాం దాన్ని. ఆ ప్రాణవాయువు ఉండేటువంటి కేంద్రస్థానం ఆ బిందువు దగ్గరకు తెచ్చుకుని అక్కడ నుండి ఏ సహస్రారము నుండి ప్రవేశించారో మరల అదే సహస్రారము నుండి తన యొక్క దేహంలోకి ప్రవేశించడం కోసం ఆ రాజు యొక్క సహస్రారము నుండే బయటకు వచ్చారు. ఎటు నుండి వెళ్ళారో అటు నుండే బయటికి వచ్చారు. ఈ పరిస్థితి ఇక్కడ ఇలా ఉంటే మంత్రులు ఎక్కడ దేహము కాల్చకుండా పాతిపెట్టకుండా ఉన్నదో అక్కడకు వెళ్ళి ఆ దేహాన్ని ఎవరు అడ్డుపడినా సరే మీరు హననం చేయండి అని భటులకు ఆజ్ఞ ఇచ్చారు. కనుక ఈ భటులంతా బయలుదేరి వెళ్ళారు. ఆ గుహ దగ్గరకు వచ్చారు. కావలి ఉన్న ఆ శిష్యులను పక్కకు నెట్టి శంకర భగవత్పాదుల వారి యొక్క దేహాన్ని దాని లోప వాళ్ళు హననం చేయడానికి సిద్ధపడ్డారు. కేవలం సిద్ధపడమే కాదు ముట్టించేశారు. అటువంటి స్థితిలో ఆ సూక్ష్మదేహం క్షణమాత్రం చేత పరుగు పరుగున వచ్చింది. ఇప్పుడు శంకర భగవత్పాదుల వారి దేహంలో ప్రవేశించాలి. ఎలా ప్రవేశించిందో ఏమి జరిగిందో ఆ విషయాన్ని రేపు సాయంకాలం 6:30 గంటలకు మనవి చేసుకుందాం. స్వస్తి.